ఒకప్పుడు ఒక మహాకల్పంలో కొంతమంది మహానుభావులు బ్రహ్మజ్ఞానుల ఇళ్లలో మా అమ్మ అంట్లు తవ్వుతూ ఉండేది, పనులు చేస్తూ ఉండేది. వాళ్ళకి అంట్లు తవ్వడం, పాలు పెతకడం, ఏదైనా గడ్డి మోపు పట్టుకొచ్చి ఇళ్లలో వేయడం, ఇటువంటి పనులు చేసేది. వాళ్ళంతా ఆనందించి అప్పుడప్పుడు మా అమ్మకి కానుకలు ఇస్తూ ఉండేవారు. రోజు వాళ్ళు భోజనం చేశాక మిగిలిపోయిన పదార్థాలు మా అమ్మకి ఇస్తే మా అమ్మ అవి నాకు పట్టుకొచ్చి పెట్టేది. నేను చాలా బాలుణ్ణి, చిన్నవాణ్ణి. నిజం చెప్పాలంటే అప్పటికి నారదుడికి ఒక 8 ఏళ్ళు ఎంతో ఉంటాయి, అంతకంటే ఎక్కువ లేదు. అందరూ ఆడుకుంటూ ఉండే కాలం అది. ఆ కాలంలో కూడా ఇతని పూర్వజన్మ సుకృతం వల్ల, ఆ పూర్వజన్మ సుకృతం భాగవతం సప్తమస్కంధంలో చెప్పాడు. ఈయనంతపూర్వం ఒక విద్యాధరుడులండి, శాపవశత్తు దాసీపుత్రుడయ్యాడు. మనందరికి కూడా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. మీ ముఖాలు చూస్తే నాకు ఎవరెవరు ఏ జన్మలో ఉన్నారో నాకు గ్యారంటీగా తెలిసిపోతుంది. ఈ జన్మలో మన ప్రవర్తన బట్టే మన పూర్వజన్మ రహస్యం తెలిసిపోతుంది అన్నమాట. కొంతమంది పిల్లులుగా పుట్టి మానవులైన వాళ్ళు, కొందరు బల్లులుగా పుట్టి, కొందరు నల్లులుగా పుట్టి, పాములుగా పుట్టి, కుందేళ్లుగా పుట్టి, సింహాలుగా పుట్టి, ఇలా రకరకాల జన్మలెత్తి మానవ జన్మలెత్తిన వాళ్ళే ఎక్కువ మంది. అందరూ అన్ని జన్మలు అయ్యాక ఈ జన్మ ఎత్తుతారు. ఈ జన్మలో జాగ్రత్తగా ఉంటే మంచి జన్మైనా వస్తుంది, లేదా ముక్తైనా వస్తుంది. ఈ జన్మను కనుక వ్యర్థం చేసుకుంటే ఇక తర్వాత మళ్ళీ పునర్మూషికో భవ అన్నట్టుగా పాత జన్మలు, దిక్కుమాలిన జన్మలు మళ్ళీ మొదలవుతాయి అనమాట. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం అవుతుంది. నారదుడు పూర్వజన్మ సుకృతం వల్ల చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నప్పుడు తక్కిన పిల్లలతో ఆటలకు పోయేవాడు కదట. ఊళ్ళోకి ఎవరైనా పెద్దలు వస్తే వాళ్ళని సేవించటం, వాళ్ళ దగ్గర పురాణాలు వినడం, ఇలాంటి పవిత్ర కార్యాలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక వానకాలం వచ్చింది, చాతుర్మాస్యం ఆరంభమయ్యింది. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెడతాడు. ఆషాఢ శుక్ల ఏకాదశిని శయనైకాదశి అంటారు. శయన ఏకాదశి, శయనైకాదశి. అప్పుడు పడుకున్న స్వామి యోగ నిద్రలో ఉండి దివ్యశక్తితో లోకాలు రక్షిస్తాడు తప్ప శరీరంతో బయటికి రాడు. సాధారణంగా ఒకవేళ శరీరంతో ఎవరినైనా రక్షించవలసి వస్తే మారు వేషంలో వస్తాడు. ఆ 4 నెలలు పాలసముద్రంలో శేషుడి మీద శయనిస్తాడు. మళ్ళీ ఎప్పుడు లేస్తాడు? కార్తీక శుక్ల ఏకాదశి వరకు నిద్రపోయి కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు నిద్రలోంచి మెలకువ తెచ్చుకుంటాడు. అందుకే కార్తీక శుక్ల ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచిన ద్వాదశి. ఉత్థానం అంటే లేచుట, శయనం అంటే నిద్రించుట. యోగులు పూర్వకాలంలో ఈ 4 నెలల పాటు, అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఈ 4 నెలలు ఎక్కడికి ప్రయాణం చేసేవారు కాదు. ఏదో ఒక క్షేత్రంలోకి వెళ్ళిపోయి అక్కడ ఇలాగే 4 నెలల పాటు యజ్ఞాలు చేస్తూ పురాణములు చెప్పుకుంటూ పవిత్రంగా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ గడిపేవారు. నియమనిష్టలతో గడిపేవారు. అది యోగుల నియమం, మునుల నియమం, సన్యాసుల నియమం. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వీళ్ళకి సాయం చేస్తూ ఉండేవారు, వాళ్ళు చెప్పే పురాణాలు వినేవారు. అందుకనే సాధారణంగా ఎక్కువ భాగవత సప్తాహాలు నేను ఈ చాతుర్మాస్య కాలంలోనే చేస్తాను. అందున భాద్రపదము, ఆశ్వీజము ఈ రెండు నాకు ఎక్కువ ఇష్టమైన మాసాలు. భాద్రపద మాసంలో పూర్ణిమ నాడు భాగవతాన్ని సింహాసనం మీద పెట్టి పూజించి ఇచ్చేవాడికి వచ్చే పుణ్యం ఇంకెంత అంతా కాదని మీకు అందులో ఉంది, చూడండి ఒకసారి. భాగవత మహిమలో ఉంటుంది. ఇలాంటి ఎన్నో చెప్పారు. భాద్రపద మాసంలో చేసేటటువంటిది నీకు భద్రత్వాన్ని కలిగిస్తుంది. కారణం, ఈ భాద్రపద మాస పూర్ణిమ భాగవత పూజకి పెట్టినటువంటి తిథి. ఇంకా భాద్రపద మాసంలో ఇంకొకటి ఉన్నది, అదే వామన జయంతి. వామన జయంతి కూడా ఉంది భాద్రపద మాసంలో. ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో పరమ పూజ్యుడు వామనుడు పుట్టాడు. రవి మధ్యాహ్నమునంజరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నం బునన్ దివిజాధీశ్వర మాతకున్ పరమ పాతివ్రత్య సంపాతకున్ భువనాధీశుడు పుట్టి పావనగతిన్ వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్. శ్రవణ నక్షత్రం, ద్వాదశి తిథి, అటువంటి రోజున ఆయన పుట్టాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, శ్రవణ నక్షత్రం వెంకటేశ్వరుడికే కాదు వామనావతార స్వామి వారికి కూడా ఇష్టమే. ఆ నక్షత్రంలోనే వామనుడు కూడా అవతరించాడు. మహానుభావులు ఆ మధ్యన కొంతమంది చేత భాగవతాన్ని అనువాదం చేయించారు. పోతల గారి భాగవతాన్ని ప్రింట్ కూడా చేయించారు. అందులో ఒక ఆయన రాశాడు, శ్రవణ ద్వాదశిటే శ్రావణమాసంలో ద్వాదశిటే. శ్రావణ ద్వాదశికి శ్రవణ ద్వాదశికి కూడా తేడా తెలియటం లేదు. ఇలాంటి లోపాలు చాలా ఎక్కువైపోతుంది, దానివల్ల ప్రమాదం. ఎందుకంటే అసలు రాయిపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ద్వాదశి నాడు శ్రవణం ఉందంటే తర్వాత శ్రవణం తర్వాత ఏమిటి, ధనిష్ట, ఆ తర్వాత శతభీషం, ఆ తర్వాత పూర్వభద్ర లేక ఉత్తరభద్ర, ఈ రెండు పూర్ణిమ నాడు వస్తాయి. పూర్వభద్ర లేక ఉత్తరభద్ర నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అప్పుడు మాత్రమే భాద్రపదం ఏర్పడుతుంది. అందుకే అది భాద్రపద మాసం. ద్వాదశి నాడు ఆయన శ్రవణ నక్షత్రంలో మధ్యాహ్నం పూట, అది కూడా అభిజిన్ ముహూర్తంలో పుట్టాడు. ఇన్ని కారణములు చేతి ఇప్పుడు వామనావతారం వచ్చింది కనుక, వామనావతారం అలా పొట్టిగా పుట్టి లోకాలన్నిటినీ ఆక్రమించిన అవతారం. అలాగే భాద్రపద మాసంలో భాగవత సప్తాహం చేస్తే మూడడుగులతో స్వామి ముల్లోకాలు ఆక్రమించినట్లుగా మూడు జన్మలతో ముక్తి పొందుతారు. కనీసం మూడు జన్మలలో అయినా ముక్తి పొందుతారు. ఈ జన్మలో అయినా ముక్తి పొందొచ్చు, కనీసం మూడు జన్మలలో అయినా ముక్తి పొందుతారు అని భాగవతం మహిమ చెబుతున్నది. నేను చెప్పడం కాదు, ప్రభుదత్త బ్రహ్మచారి గారి వ్రజ భాగవతం కూడా చూడండి. భాగవతాన్ని భాద్రపద మాసంలో పూజించండి, దానం ఇవ్వండి, భాగవత సప్తాహం చెయ్యండి, వినండి. అందులో ఇలాంటి నైమిషారణ్యమో లేకపోతే ద్వారకయో మధురయో బృందావనో ఏదో ఒకటి ఇటువంటి ప్రాంతాల్లో ఈ కథ వినండి. మీకు అయితే మీ భక్తి వల్ల ఈ జన్మలోనే ముక్తి వస్తుంది, లేదా మూడు జన్మల తర్వాత మాత్రం ఖాయం అన్నాడు ఆయన. మూడు జన్మల్లో ముక్తి అంటే అంత తేలికేమీ కాదు, అది కేవలం భాద్రపద మాసములో జరిగే భాగవత సప్తాహం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది, క్షేత్రంలో జరిగే సప్తాహం వల్లే సాధ్యపడుతుంది. మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. ధ్రువుడు తపస్సుకు వెళ్ళాడు, వెడుతూ ఉంటే దారిలో ఒక ముసలాయన కనపడ్డాడు. ఆయన మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్న ముసలాయన, ఆయనకి గడ్డం బాగా నెరిసిపోయింది, జుట్టు కూడా బాగా నెరిసిపోయింది, బాగా పండు ముసలి, ఆ జుట్టు తెల్లగా అలా బవిరి గడ్డం అన్నమాట, పాపం మన సూర్యబాబు గారి గడ్డంలో ఉంది. ఆయన ఈ ధ్రువుణ్ణి ఆపి, నాయన నాకు నీ గురించి తెలుసు, నారదుడు కూడా చెప్పాడు, నువ్వు తపస్సు చేస్తే నీకు గ్యారంటీగా విష్ణువు దర్శనమిస్తాడు, నీవు అనుకున్న కోరికలు తీరుతాయి, కానీ నేను ఎన్నాళ్లుగా తపస్సు చేస్తున్నా నాకు మాత్రం విష్ణు దర్శనం కలగడం లేదు, అంత తేలిగ్గా విష్ణు దర్శనం నాకు అవ్వదని నాకు అర్థమైపోయింది. ఈ పెద్దవాడి మీద దయతో విష్ణువు దర్శనం ఇవ్వగానే నా గురించి కూడా అడుగు. శ్రీమన్నారాయణ ఒక ఆయన ముసలాయన మర్రి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాడు, ఆయనకి ఎప్పుడు ముక్తి వస్తుంది అని అడుగు, ఆ విషయం నాకు చెప్పు, ఈ ఉపకారం చేయాలి కానీ. అలాగేనండి అన్నాడు ధ్రువుడు. ఆ తర్వాత ధ్రువుడి తపస్సుకు మెచ్చుకుని విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అయిన తర్వాత ధ్రువుడు ఆయన్ని ప్రార్థించి, నా కోసం కాదు కానీ ముందుగా ఒక ఆయన కోసం అడగాలనుకుంటున్నాను, పాపం నేను వస్తున్న దారిలో మధువనంలో యమునా నదీ తీరంలో ఒక మర్రి చెట్టు కింద ఒక వెర్రి ముసలాయన తపస్సు చేస్తున్నాడు, ఆయనకి ఎప్పటికి ముక్తి వస్తుందని అడిగాడు. ఆయన గురించి మానేసి నీ గురించి అడుగన్నట్టు ఆయన. కాదండి, ఆయన గురించి అడగాల్సిందే, నేను ఆయనకు మాట ఇచ్చాను, ఆయన గురించి చెప్పడం నీకు ఇష్టం లేకపోతే నాకు కూడా వరాలు ఇవ్వద్దు, మాయమైపో అని అడిగిన. చూసారా ఇతరుల కోసం ఎంత త్యాగం చేస్తారో మహాత్ములు. అప్పుడు ఆయన, అయితే చెబుతున్నాను నేను, అతనికి ఎప్పట్లో ముక్తి లేదు, అందుకే నీకు చెప్పడం ఇష్టం లేక చెప్పడం లేదు, అయినా చెబుతున్నాను ఇప్పుడు నువ్వు అడిగావు కనుక. ఆయన మర్రి చెట్టు కింద కూర్చున్నాడు, ఆ మర్రి చెట్టు ఆకులన్నీ శిశిర ఋతువులో రాలిపోతాయి, ఆ రాలిపోయిన ఆకులన్నో లెక్కెట్టమను, ఆ తర్వాత వసంత ఋతువులో మళ్ళీ మర్రి చెట్టు చిగురిస్తుంది, కొత్త ఆకులు వస్తాయి, ఆ ఆకులు కొత్త ఆకులు లెక్క పెట్టమను, ఈ రాలిన ఆకులు ఆ కొత్త ఆకులు ఎన్నున్నాయో అన్ని జన్మలకు కానీ వాడికి ముక్తి లేదన్నాడు. ఒకసారి ఆలోచించండి, అసలు మర్రి చెట్టుకి కనీసం ఒక 100,000 ఆకులు ఉంటాయి, అది చిన్న చెట్టు కనుక, రాలే ఆకులు 100,000, కొత్తగా పుట్టే ఆకులు 100,000 అనుకుందాం, అంటే 200,000 జన్మల. అసలు ఒక జన్మకే మనం గజగజలు ఆడిపోతున్నామే, ఈ జన్మలో వేసుకునే గ్యాస్ ట్రబుల్కి వచ్చే ట్యాబ్లెట్లు పెడితే ఏలూరులో ఇల్లు సత్రంపాడులో కొత్త ఇల్లు కట్టుకొచ్చే ఏమండి అటువంటిది. 200,000 జన్మలకు కానీ ముక్తి రాదు అంటే అసలు దాన్ని ఊహించగలమా? పాపం ధ్రువుడు చింతాక్రాంతులైపోయాడు. సరే తర్వాత విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల అందులోంచి బయటకు వచ్చాడు, కానీ ఆయన వరాలు పొంది ఈ ముసలాయన దగ్గరికి వచ్చాయి, ఆయన దగ్గరికి వచ్చి తల వంచుకున్నాడు. తల వంచుకోవద్దు, ఏం జరిగినా నాకు చెప్పే అన్నాడు పాపం ముసలాయన. జరిగింది చెప్పాడు ఆయన. వెంటనే ముసలాయన ఓహోహో అహహ నారాయణ అని ఎగిరి గంతులేసి నృత్యం చేయడం మొదలెట్టాడు. బహుశా ఇప్పట్లో ముక్తి రాదనగానే ముసలాయనకి పిచ్చెక్కేసిందేమో, లేక కోవిడ్ సోకిందేమో అనుకుని, ఏమిటయ్యా ఎగిరి గంతులు వేస్తున్నావంటే, ఎగిరి గంతులు ఎందుకు వేస్తున్నానో తెలిసినా విష్ణువు మాట అసత్యం కాదు సత్యం, 200,000 జన్మల తర్వాతైనా నాకు ముక్తి వచ్చి తీరుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా ఎప్పటికైనా ముక్తి పొందుతారో లేదో తెలుసా తెలియదు, కానీ నాకు గ్యారంటీ కార్డు ఉంది, వారంటీ ఉంది. ఎందుకని, విష్ణువు చెప్పాడు కనుక 200,000 జన్మల తర్వాతైనా నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, ఈ 200,000 జన్మలు నారాయణ స్మరణంతో బాగు చేసుకుంటాను, విష్ణువుని స్మరించుకుంటూ 200,000 జన్మలకైనా వైకుంఠానికి వెళ్ళే యోగం వచ్చింది కదా అన్నాడు ఆయన. ఎంత గొప్పవాడండి అసలైన. అది భగవద్భక్తి కలిగిన వాళ్ళు చేసే పని. కాబట్టి ఇది ఎంత ఎదురు చెప్పాను, 200,000 జన్మలు కూడా ఎదురు చూస్తున్నారు ముక్తి కోసం కొంతమంది, కానీ భాద్రపద మాసంలో భక్తితో నియమనిష్టలతో భాగవతం వింటే కేవలం 3 జన్మల్లోనే ముక్తి పొందుతారు, అందులో ఏ సందేహం లేదు. లేకపోతే సరదా పుట్టా ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి మేము భాగవత సప్తాహాలు చేయటం మీరు వచ్చి వినడం, కారణం ఏమిటంటే దానిలో అంత గొప్ప శక్తి ఉన్నదనమాట. భాగవత సప్తాహం చాలా గొప్పదండి. భాగవతం వల్ల ఒక వ్యక్తి బాగుపడకపోతే, వాడికి ముక్తి రాకపోతే ప్రపంచం తల్లకిందులైన ఆ వ్యక్తికి ముక్తి ఇవ్వలేడు. ఒక్క గురువు తప్పింకెవరు వాడికి ముక్తి ఇవ్వలేరు. అంత గొప్పది భాగవతం అంటే. అందుకని ఈ కుర్రవాడు చిన్నప్పటి నుంచి ఆటలు పాటలు విడిచిపెట్టి భాగవతం వింటున్న కాలంలో ఈ చాతుర్మాస్య కాలం వచ్చింది. ఆ కాలంలో కొంతమంది బ్రహ్మజ్ఞానులు లేని వాళ్ళు, ఇందాక మీకు చెప్పినట్టుగా చాతుర్మాస్య దీక్ష వహించేటటువంటి వాళ్ళు ఆ ఊరు వచ్చారు. వచ్చి ఊరి పెద్దని పిలిచి, ఇలారా ఈ చాతుర్మాస్య కాలం మీ ఊళ్ళోనే గడపదాం అనుకుంటున్నాం మేము, ఈ 4 నెలలు ఎక్కడికి వెళ్ళాం, మాకు ఏదైనా కాస్త మకాం చూపిస్తే అక్కడే మేము కలశస్థాపన చేసుకుని యజ్ఞములు చేసుకుంటూ హరినామ కీర్తనం చేసుకుంటూ భాగవతం పురాణ ప్రవచనం చేస్తాం, ఆ భాగవత పురాణ ప్రవచనం మీరు కూడా వినవచ్చు అనగానే ఊళ్ళో వాళ్ళు ఆనందపడిపోయారు. వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహ్మజ్ఞానులకి పని చేయడానికి ఒక కుర్రాడు అవసరమయ్యాడు. మళ్ళీ ఆ కుర్రాడు అటు ఇటు పోకుండా ఎప్పుడు దగ్గరుండి కాస్త పిలిస్తే పలికేటటువంటి సేవ చేసేవాడు కావలసి వచ్చాడు. ఎప్పుడు పిలిచినా ఎదురుగుండా కనపడిపోతే వాడు సేవకుడు ఎలా అవుతాడు? కింకరుడు అంటే అర్థం ఏమిటి? కింకరోమి ఇతి పృచ్ఛతి సయేవ కింకరః. ఎప్పుడు చేతులు కట్టుకుని ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని అడగాలట. కింకరోమి ఏమి చేయను అని అడగాలి. అలా ఎప్పటికప్పుడు పని చేసి పెడితే కింకరుడు అంటారు అన్నమాట. లేకపోతే వాడు వంకరుడు, కింకరుడు గాడు వాడు. ఈయన ఈ దాసీపుత్రుడిగా ఉన్న నారదుడు అటువంటి వాడు. అందుకనే ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలంతా కలిసి, ఈ కుర్రాడు చాలా ఉత్తముడు అండి, పరమ బుద్ధిమంతుడండి, వీడు ఆటల పాటల్లో కూడా ఇతర జనాలతో చేరడు, ఎప్పుడూ భగవత్ కథలు వింటాడు, ఈ పిల్లవాడిని మీకు అప్పగిస్తున్నాం అన్నారు. ఆ పిల్లవాడి అదృష్టం, వాడి పూర్వజన్మ సుకృతం ఆ మహానుభావుల దగ్గర చేరాడు. ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉంటుందండి కొంతమందికి, వాళ్ళు సమయం రాగానే గురువుల దగ్గరికి చేరిపోతారు. ఇక చేరారంటే వాళ్ళ జాతకం బాగుపడిపోయినట్టే. అప్పటిదాకా తిరిగిన కాలం వేరు, అప్పటిదాకా గడిపిన బ్రతుకు వేరు. ఒక్కసారి గురుచరణములు ఆశ్రయించాక వాళ్ళ బతుకే మారిపోతుందిట. అలా ఈ కుర్రవాడి జాతకం మారిపోయింది. వాళ్ళు ప్రతిదినము ఉదయం లేచేవారు, ఈయన లేచేవాడు, వాళ్ళతో స్నానం చేసేవాడు, వాళ్ళ మడి వస్త్రాలు పట్టుకునేవాడు, ఆరేసి పెట్టేవాడు, వాళ్ళ కోసం దండాలు కమండలాలు తెచ్చేవాడు, వాళ్ళ పంచపాత్రలు తోమి పెట్టేవాడు, పంచతో పాటు పంచపాత్రలు కూడా ఆరేసి మళ్ళీ వాళ్ళకి పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఇలా చిన్న చిత్తక పనులు వాళ్ళు చెప్పేవారు, ఆయన చేసేవాడు. వాళ్ళు రోజు భగవంతుడి కోసం నైవేద్యం వండుకుని భగవంతుడికి నివేదించి తాము తిని అతనికి పెట్టేవారు. అన్నం ఒక గిన్నెతో వండి అందులో ఉన్న అన్నం కొంత మనం వడ్డించుకు తిన్నాక ఆ గిన్నెలో మిగిలిపోయిన శేషాన్నమును ఎంగిలి అంటారు. అది పెద్దలకి పెట్టకూడదు, పనివాళ్ళకే పెట్టాలని శాస్త్రం, అదొక నియమం. మీ ఇంట్లో మీరు గిన్నెతో అన్నం వండుకొని అందులో కొంత అన్నం తినేశాక మిగిలిపోయిన అన్నాన్ని సత్యనారాయణ గారికో లేకపోతే రామకృష్ణ గారికో పెట్టకూడదు. అది మీ ఇంట్లో వాళ్ళకే పెట్టాలి, లేదా ఇంట్లో పనివాళ్ళకి పెట్టాలి. వాళ్ళు వస్తే కొత్తగా మళ్ళీ అన్నం వండవలసిందే. ఈ శేష అన్నం భుక్త అన్నం పెట్టకూడదు. కానీ కుర్రాడు కాబట్టి వీడికి పెట్టేవారన్నమాట. ఇక్కడ ఒక విషయం తెలుస్తుందిగా మీకు, గిన్నెలో నుంచి కొంత అన్నం బయటికి తీశాక గిన్నెలో మిగిలిపోయిన అన్నాన్ని కూడా ఎంగిలన్నారు ఆ రోజుల్లో. వాళ్ళు కనుక ఇప్పుడు మన బఫే కూడా చూస్తే చెంబు నీళ్ళలో దూకి చచ్చిపోతారు. రామరామ, ఆ ప్లేట్లు పట్టుకుని ఆ ఎంగిల్ చేతితోటి ఒకళ్ళతో మాట్లాడకుండా మా చేతుల నుంచి ఇలా పులుసు కారిపోతూ ఉంటే, ఆ పులుసు మళ్ళీ ఆ బకెట్లో పడుతూ ఉంటే, ఆ బకెట్లో పులుసే మళ్ళీ పోసుకు తింటూ ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ తిత్తు అని మాట్లాడుకుంటే, వీడి నోట్లో ఎంగిలి వాళ్ళ నోట్లో, వాళ్ళ నోట్లో ఎంగిలి వీళ్ళ నోట్లో పడుతూ ఉంటే, ఆయన అమృతంలా తింటూ ఉంటే ఇవాళకి ఏం ముక్తి వస్తుంది? కాబట్టి కొంచెం దూరం దూరంగా ఎంగి లేకుండా జాగ్రత్తగా భోజనం చేయాలి. మంగళమను చున్ను వారల ఎంగిలి భక్ష్యంతు వానకెండకు నోడన్. వాళ్ళు ఏదన్నా పెడితే మంగళమస్తు అనుకుని అదే పవిత్రాన్నంగా భావించి తినేవాడిని. వానైనా ఎండైనా చలైనా పట్టించుకోకుండా వాళ్ళ దగ్గర ఎప్పుడూ చేతులు కట్టుకుని నిలబడేవాడిని. వాళ్ళు ఏం చెబితే చేసేవాడిని, అన్నీ తెలుసు వీడికి. కొన్ని కొన్ని సమయాల్లో వాళ్ళు తప్పు చెప్పినా సరే పెద్దలు చెప్పారు తప్పైనా ఒప్పైనా చెయ్యాలి. పెద్దలు చెప్పాక తప్పేమిటండి అసలు? అందుకే వెంగళియే నిలుతూ ఉరు వివేకము తోడను, ఒక పక్కన ఉరు వివేకం ఉంది ఆయనకి, అయినా వెర్రేళ్ళ నిలబడి వాళ్ళు చెప్పిన పని చేసేవాట. అంత జాగ్రత్తగా సేవ చేశాడు. 4 నెలల పాటు ఆ బ్రహ్మజ్ఞానులకి సేవ చేశాట ఆయన. వాళ్ళు ఉదయం పూట కార్యక్రమాలు పూర్తి చేసి యజ్ఞం చేసి మధ్యాహ్నం పూట పురాణం చెప్పేవారు. సాధారణంగా మధ్యాహ్నం పూట వినే పురాణం మరింత ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాకపోతే ఎక్కువ మందికి మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర వస్తుందనుకోండి, 4 గంటలకి రమ్మంటే 4:30కి వస్తారు పాపం. పాపం పురాణం చెప్పి ఆయన కుర్చీలకి చెప్పేస్తాడు. ఆ తర్వాత 5 గంటలకి ఎలాగో టీకి విరామం. ఆ తర్వాత 5:30కి మళ్ళీ మొదలెడతాం. 7 గంటలకి ఎప్పుడు ఆపుతాడరా టిఫిన్ వస్తుందని చూస్తాం కొంతమంది. కానీ పాపం ఆ రోజుల్లో మధ్యాహ్నం పూట ఆరోగ్యంగా కూర్చుని పురాణం వినేవారు. ఆ సమయంలో వాళ్ళు పురాణం చెబుతున్నప్పుడు పద్యములు శ్లోకములు చదువుతూ ఉంటే అమృతంలో ఉండేదిట ఆ స్వరం. కొంతమంది శ్లోకాలు చదువుతారండి అద్భుతంగా ఉంటుంది, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. కొందరు పద్యం పాడితే వినాలనిపిస్తుంది, కొంతమంది పద్యం ఉంటారు సురుచుల సుందరోజుల సుశోభిత సుధరం ఇది పద్యమా. దాంతో అవతల కూర్చున్నాడు నిద్రపోయి లేచి ఎప్పుడు ఏం జరిగింది అంటాడు మధ్య మధ్యలో అనమాట ఉలిక్కిపడి. నిజంగా వాళ్ళు అంత మధురంగానే చదివారు. వారల్ విష్ణు కథా చరిత్రములు చదవగా వర్ణింపగా పాడగా రావంబు సుధారస ప్రతిమమై. వాళ్ళు విష్ణు చరిత్ర వర్ణించారు వర్ణించారు, విష్ణు మీద పాటలు పాడారు. భగవంతుడి మీద అప్పుడప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ శబ్దం అమృతరసంలా నా చెవుల్లో పడిపోయిందన్నాడండి నారదుడు. నా పూర్వజన్మలో కుర్రవాణ్ణి దాసీపుత్రుణ్ణి నా హృదయం కరిగించేశారు వాళ్ళు. వాళ్ళ భాగవత కథ నన్ను ఆకట్టుకున్నది. వారు పురాణం చెబుతూ ఉంటే కదిలేవాడిని కాదు, ఆనందంతో అక్కడే కూర్చునేవాడిని. అమృతరసం వంటి వారి గానం విన్నాను, దాంతో నా హృదయం బ్రహ్మానంద భరితమైపోయింది. కళ్ళ వెంబడి ఆనందాశ్రువులు వచ్చేవి, కన్నీళ్లు కారుస్తూ అలాగే ఆ కథ అయ్యేదాకా ఉండేవాడిని. కథ అయిపోయాక స్వస్తి అన్నప్పుడు అందరూ లేచినా ఈయన లేవలేకపోయేవాట. ఆనందంతో తన్మయత్వంతో అక్కడే కూర్చుండిపోయేవాడు పాపం. వాళ్ళు కూడా కనిపెట్టారు ఈ కుర్రవాడు ఎవడో మహాత్ముడు కారణజన్ముడు. అందుకే హరికథలు ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో వింటున్నాడు, ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ వింటున్నాడని కనిపెట్టారు వారు. ఇలా 4 నెలలు గడిచిపోయిందిట. 4 నెలలంతా క్షణాల్లో గడిచిపోయింది. మన జీవితాలే గడిచిపోతున్నాయి. పుట్టాం, ఇన్నేళ్ళు వచ్చాయి. సప్తాహం అనుకున్నంతసేపు లేదు, ప్రయాణం అనుకున్నంతసేపు లేదు, అప్పుడే ఒక రోజు గడిచిపోలేదు. ఇలాగే కాలం గడిచిపోతూ ఉంటుంది. కాలోహి దురతిక్రమ. 4 నెలలు గడిచిపోయింది. ఇక వాళ్ళు స్వస్తి చెప్పి చాతుర్మాస్య దీక్ష పూర్తయ్యింది, మా దారిని మేము తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాం అనగానే ఈ కుర్రవాడు వాళ్ళు వెంటబడి, స్వామి నేను ఇంక ఈ ఊళ్ళో ఉండలేను, మీ భాగవతం విన్నాక సంసారంలో ఉండాలని అనిపించటం లేదు, నన్ను కూడా మీతో యాత్రలకు పట్టుకుపోండి, మీకు సేవ చేస్తాను, నా భోజనం సంగతి నేనే చూసుకుంటాను, మిమ్మల్ని రూములకి బెంగపెట్టుకొని ఏర్పాట్లు చేయమని అడగను, మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టను అన్నాడు. అప్పుడు వాళ్ళు, నాయన నీకు ఒక తల్లి ఉంది, నీ తల్లిని అంత్యక్రియలు పాలు చేసి ఆవిడికి చేయవలసిన సేవ చేశాక అప్పుడు నువ్వు భగవత్ సేవ చేసుకుందువు కానీ అది కూడా దగ్గరలోనే ఉన్నది, ముసలిది ఓపిక లేనిది, నీ మీదే ప్రాణం పెట్టుకున్న నీ తల్లికి నువ్వు సేవ చెయ్యి, అది కూడా ఒక గొప్ప యజ్ఞం అనుకో, ఇక్కడే ఉండు అనగా నాకు ఒక ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి అన్నాడు ఆయన. అప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించారు వారు. ఈ మంత్రం విడిచిపెట్టకుండా చేసుకో, భాగవత కథలు గుర్తుకు తెచ్చుకో, ఆ కథ ఇక ఆ తర్వాత నిన్ను భగవంతుడే చూసుకుంటాడు అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళ మీదే మనస్సు ఉండిపోయింది ఆయనకి. వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు చెబుతున్న భాగవత కథ చెవుల్లో రింగుమని మారుమోగుతూనే ఉండేది. హృదయంలో ఆ కథలు ఎప్పుడూ జ్ఞప్తికి వస్తూనే ఉండేది. నిరంతరం హరిని తలుచుకుంటూ కథలు గుర్తుకు తెచ్చుకుంటూ ఆనంద బాష్పాలు విడిచిపెట్టేవాడు. ఎప్పుడు నాకు సంసార బంధం వదిలిపోతుంది, ఎప్పుడు నేను ఆ భాగవతోత్తముల్లాగా తీర్థయాత్రలు చేసుకుంటూ సన్యాసిని తరిస్తానా అనుకునేవాడు ఆయన. మాట వరసకు కూడా సంసార వ్యామోహం లేదు ఆయనకి, సుఖాల మీద వ్యామోహం లేదు, భోజనం మీద, పెళ్లి మీద, సంతానం మీద, దేని మీద వ్యామోహం లేదు ఆయనకి. ఇంతలో వాళ్ళ అమ్మ ఏమనుకుంది, పాపం తన గురించి ఆలోచించుకోకుండా కొడుకు గురించి ఆలోచించింది. ఈ కుర్రాడు పుట్టినప్పుడే వాళ్ళ నాన్న పోయాడు, మిగిలింది నేను, వీడు క్రమంగా పెద్దవాడు అవుతాడు, పెద్దవాడయ్యాక ఓ మంచి పిల్లని, నిగనిగలాడిపోతున్న నల్లని సుందరిని పట్టుకొస్తాను, వీడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు కోడలు వస్తుంది, కోడలు నాకు ఎదురు చెప్పదు, కొట్టినా తిట్టినా పడి ఉంటుంది చక్కాను. కట్నం తెమ్మని బాగా 4 సార్లు రాత్రి అంపాన పెడతాను, కట్నం కూడా తెస్తుంది, ఆ కట్నంతో బిల్డింగ్ కట్టచ్చు, ఏవో ఉంటాయిగా కోరికలు, అవన్నీ భాగవతులు ఎక్కడ చెబుతాడు. కాబట్టి వీడికి ఏదో పిల్లలు పుడతారు, మనవలు వస్తారు, ఆ మనవల్ని మనవరాలను ఎత్తుకుంటూ సరదాగా గడపచ్చు. ఇన్ని కోరికలు ఆవిడికి మనస్సులో ఉండేవట. తన పరాధీనత ఆలోచించదు పాపం, వీడి గురించి ఆలోచించేది. తల్లి ప్రేమ వల్ల ఇతరుల ఇళ్లలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఆహార పదార్థాలు పట్టుకొచ్చి కొడుక్కే పెట్టేది, నా బాబు తినరా, ఈ బూరి బాగుంది, ఈ గారి బాగుందిరా అనేది. తాను తినడం కంటే కొడుక్కు పెట్టడానికి ఇష్టపడేది. ఇలా కొడుకును చూసుకుంటూ మురిసిపోతుంది ఆవిడ. ఇలా ఉండగా ఒక అమావాస్య వచ్చింది, చీకటి రాత్రులది. తెల్లవారుజామునే, ఇంచుమించుగా అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము అవుతున్న కాలంలో ఆవిడ లేచింది. పూర్వకాలంలో కందలకడ లేచిపోయేవారు అన్నమాట, 3 ఇంటికి లేచిపోయేవారు. ఇప్పుడు కొంతమంది 8 ఇంటికి కూడా లేవరు. పాపం గురువుగారు ఎప్పుడు వస్తారా, తలుపులు తాళాలు తీస్తారా అని ఎదురు చూడాలి, ఆయన కర్మది. కానీ ఆ రోజుల్లో తెల్లవారుజామున లేచింది ఆమె. ఒక యజమాని ఇంటిలో ఆవు పాలు పెతకడానికి వెళ్ళింది, పాలు పెతకడానికి బయలుదేరింది. అక్కడికి వెళ్ళి చీకట్లో గోశాల్లో గడ్డి తీసి ఆవులకు వేస్తూ పాలు పెతకబోతూ ఉంటే హఠాత్తుగా అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పామును చీకట్లో చూడలేదు, అసలే చీకటి రాత్రులు కదా, పైగా అది తెల్లవారుజామున, నల్ల పాము అది, బాగా పెద్ద పాము. ఆ పాముని కాలుతో తొక్కడంతో బుస్సుమని పైకి లేచింది ఆ పాము, కస్సుమన్నది, కాటు వేసేసింది. నీలాయత భోగ ఫణ వ్యాళా నల్ల విషమహోగ్రవన్ నిజ్జాలమాలా వినిపాతితయ్యి వ్రాలెన్ననుగన్న తల్లి వసుమతి మీదన్. నల్లని విశాలమైన పడగ కలిగిన ఆ పాము బుస్సును లేచి కాటు వేయగానే ఆ కాటు వల్ల ఆక్షణమే నల్లగా మాడి కింద పడి చచ్చిపోయింది ఆవిడ. ఒక్కసారి కొడుకాను ఒక అరుపరిచింది, ఢామని కింద పడింది, చచ్చిపోయింది. అంతటి భయంకరమైన విషాగ్ని అది, విషసర్పం యొక్క కాటుకి తక్షణం మరణించింది పాపం, క్షణం కూడా ఆలస్యం చేయకుండా చచ్చిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఉంటారుగా, పాపం ఈ కుర్రాడికి ఉన్న తల్లి కూడా పోయింది, దిక్కు లేకుండా పోయిందని వాళ్ళు అనుకుంటే ఈయన అనుకున్నాడు తల్లి కింద పడి చచ్చిపోతే. భగవంతుడు ఒకే ఒక్క బంధం నాకుంటే ఆ బంధం కూడా తొలగించాడు. భగవంతుడికి నమస్కారం, హాయిగా భగవన్ నామస్మరణం చేసుకుంటూ నిరంతరం భాగవతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పరమాత్మలు ఐక్యమైపోవాలనుకుంటున్న నాకున్న ఏకైక బంధం కూడా తనంత తాను తొలగిపోయింది, ఇది కూడా భగవత్ కృపే అనుకున్నాడు ఆయన. వైరాగ్య సంపన్నులకి చావు పుట్టుక ఇవేం అనిపించవు. సామాన్యులైతే చచ్చిపోతే ఏడుస్తారు, పుడితే ఆనందపడిపోతారు, 1 రూపాయి వస్తే ఆనందం పడతారు, 1 రూపాయి పోతే ఏడుస్తారు పాపాయిలాగా. సుఖం వస్తే పొంగిపోతారు, దుఃఖం వస్తే కుంగిపోతారు. పరమజ్ఞాని వైరు ఏమాత్రము కూడా వైరానుబంధనం ఎవరితో లేనటువంటి వాడు, కేవలం వైరాగ్యమే కలిగిన వాడు. అందువల్ల ఆయన తల్లి వెళ్ళిపోయింది, ఇది సృష్టి రహస్యం అనుకున్నాడు. ఆవిడకి అంత్యక్రియలు చేశాడు, ఏం బెంగపెట్టుకోలేదు. ఎంత జ్ఞానం అండి అది, మళ్ళీ అజ్ఞానంతో కూడిన జ్ఞానం కాసమా, క్రూరత్వంతో కూడిన జ్ఞానం కాదు, నిజమైన మానసిక వైరాగ్యం. ఈ బంధం పోయింది, ఇక నేను ముక్తి పొందొచ్చు అనుకున్నాడు ఆయన. వెంటనే అన్ని పనులు పూర్తి చేసుకుని ఊరు వదిలి బయలుదేరాడు, తీర్థయాత్రలు చేశాడు, అడవులు తిరిగాడు, కొండలెక్కాడు, గుట్టలెక్కాడు, ఎక్కడ ఎక్కడ ఏ మహానుభావులు ఉంటే వాళ్ళందరినీ సేవించాడు, నిరంతరం హరిస్మరణ చేశాడు, భాగవత కథలు గుర్తుకు తెచ్చుకున్నాడు, భగవంతుడిని ఎలా దర్శించుకోవాలనుకున్నాడు. ఇలా తిరిగి 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 ఒకనొకప్పుడు ఒక భయంకరమైన కేకారణ్యంలో వెదురు పొదలు జుమ్ జుమ్ అని శబ్దం చేస్తున్న చోటుకు వచ్చాడు. అక్కడ ఓ పెద్ద చెరువు ఉన్నది, ఆ చెరువులో హాయిగా స్నానం చేసి కాసిన మంచినీళ్ళు తాగి దానికి దగ్గరలో ఒక కొండ గుహ దగ్గర పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద కూర్చున్నాడు. రావి చెట్టు కింద కూర్చుంటే తపస్సు సిద్ధిస్తుంది. అందుకే పూర్వకాలంలో మహానుభావులు అశ్వత్థ వృక్షాలని నాటేవారు. అశ్వత్థ సర్వవృక్షాణం అని కృష్ణుడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. రావి చెట్టు నేనే, చెట్లలో రావి చెట్టు నేనన్నాడు ఆయన. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కనుక, పరమ పూజ్యుడు కనుక, ఇవాళ మనం నైమిషారణ్యం వస్తున్న మార్గంలో లక్కునో నుంచి చూడండి, ఎడంవైపున అన్ని రావి చెట్లే కనపడతాయి. ఎన్ని రావి చెట్లు ఉన్నాయో చూడండి, ఈసారి వెళుతున్నప్పుడు ఎయిర్పోర్ట్కో లేకపోతే స్టేషన్కో వెళుతున్నప్పుడు చూడండి. మన అదృష్టం వల్ల ఒక గొప్ప ప్రధాని, ఒక గొప్ప ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు, అక్కడ ప్రధానమంత్రి ఉన్నారు, కాబట్టి మన అయోధ్య రామాలయం మనకి దక్కింది. పూర్తిగా కాశీ ఆలయం పూర్వంలో తయారవుతుంది. ఇప్పుడు కాశీని చూస్తే మతిపోతుంది. మనకు అద్భుతంగా తయారు చేస్తారు, మంచి టెక్నాలజీతో తయారు చేస్తారు. నందీశ్వరుడికి ఎదురుగుండా ఉన్న చోట్లో మళ్ళీ మనకు ఆలయం రాబోతోంది కొద్ది రోజుల్లో. ఆ తర్వాత మధుర వస్తుంది. ఆ తర్వాత పూర్తిగా సౌరాష్ట్ర సోమనాథం కూడా యథాతథంగా వచ్చేస్తాయి. పూర్వకాలపు వైభవం మన దేశానికి మళ్ళీ వస్తుంది. మనం చేయాల్సిన పని వాళ్ళని రక్షించుకోవాలి. మన భగవత్ శక్తి వారికి ధారపోయాలి. తాత్కాలిక ప్రయోజనాల కోసం, దిక్కుమాల స్వార్థాల కోసం అడ్డమైన వాడికి ఓటేయకండి. ఎవరికి ఇయ్యాలో వాళ్ళకి ఇయ్యండి. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మనం రక్షిస్తుంది. గట్టిగా చెప్పండి, గోవింద. రావి చెట్టు కింద కూర్చుని ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటే హృదయంలో అనేక కోటి సూర్యుల కాంతితో, అనేక బాహువులతో, అనేక నేత్రాలతో ఉన్న పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. ఆనందంతో పొంగిపోయాడు ఆయన. వేలాది జన్మలు తపస్సు చేసినా చూడలేని పరమాత్ముడు హృదయ గహ్వరంలో దర్శనమివ్వగానే, మనస్సులో క్రోడాబ్జ మధ్యంలో దర్శనమివ్వగానే అలా ఆనందంతో పొంగిపోయాడు. క్షణంలో ఆ రూపం మాయమైపోయింది. టక్కర కళ్ళు విప్పాడు ఆయన. విప్పకుండా ఇంకాసేపు ప్రయత్నం చేయవలసింది, కానీ ఆయనకు అంతవరకే ప్రాప్తం. వెంటనే లేచి అటు ఇటు తిరిగాడు, మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ ధ్యానం చేయాలనుకున్నాడు. ఆ రూపాన్ని చూడాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నించినా మళ్ళీ ఆ రూపం కనబడలేదు. భగవంతుడు కించిత్ కాలమే దర్శనమిచ్చాట. అటువంటి రూపాన్ని మళ్ళీ చూడడం అసంభవం. మానవ జన్మలో అలాంటివి ఎల్లవేళలా కనపడం. అప్పుడు ఆయన ఏడుస్తూ, అయ్యో భగవద్ దర్శనం మళ్ళీ అవ్వలేదే, నాకు ఎప్పుడు అవుతుంది అని బాధపడిపోయాడు. ఆయన వెర్రివాడిలా తిరిగాడు. అవ్యాజ కరుణామూర్తి పరమాత్మ, ఆయనకి జాలి ఎక్కువ. అందుకే ఈ కుర్రవాడికి కనపడకుండా వినపడ్డాడు. ఆకాశవాణి రూపంలో ఇలా అన్నట్టు, అదృశ్యవాణి రూపంలో ఏమని, ఏల కుమార సోషిలగా, ఏల కుమార సోషిలగా, ఈ భవమందునను కానగా జాలవు కామ ముఖ్య విపుషక్కము నిర్దళితంబు చేసి ఉన్మూలిత కర్ములైన ముని ముఖ్యులు గాని కుయోగి కానగా జాలడు నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితి. నాయన ఎందుకు ఎంతలా బాధపడతావు, గొంతు ఎండిపోయేలా ఏడుస్తావు ఎందుకు? నువ్వు ఎంత బాధపడినా ఈ జన్మలో ఇక నువ్వు నన్ను చూడలేవు. ఈ దాసీపుత్ర శరీరంతో నన్ను ఈ జన్మలో చూడలేవు. నా రూపం చూడాలంటే కామక్రోధాదులు జయించాలి. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలని ఆరు శత్రువుల్ని అదుపులో పెట్టి మహాతపస్సు చేసి లోకశ్రేయస్సు పరమావధిగా భావించి నిరంతరం భాగవతం వింటూ భగవద్భక్తులతో తిరుగుతూ భగవన్నామస్మరణం చేసే మహాయోగులు తప్ప కుయోగి, దొంగయోగి, కపటయోగి నన్ను చూడలేడు. అలాంటప్పుడు కొంచెం సేపు అయినా ఈ నా రూపాన్ని నీకెందుకు చూపించానో తెలుసునా, నా రూపం ఇలా ఉంటుంది, నా శక్తి కొంతవరకు నీకు ఇలా ఉంటుందని చూపించడం వల్ల ఓహో భగవంతుడి రూపం ఇలా ఉంటుందని గ్రహించి నా వెంట పడతావు గనక మచ్చు కోసం చూపించాను దానిని. నీ కోరిక కొనసాగాలి, ఇంకా భగవంతుడి వెంట పడాలి, అలా పడడం కోసమే నీకు ఈ రూపాన్ని చూపించాను. ఇప్పుడు అసలు ఒక వస్తువు ఇలా ఉంటుందని తెలిస్తే కదా దాన్ని వెంట పడతాం. ఇడ్లీ ఇలా ఉంది, చట్నీ ఇలా ఉందని తెలిస్తే రోజు ఇడ్లీ చట్నీ తినడానికి ప్రయత్నిస్తావు. బాగుంటే పెడతావు, లేదా మానేస్తావు. అలాగే ఒక ఆహారం ఇంత రుచిగా ఉందనుకుంటే అటువంటి ఆహారం తయారు చేసుకుంటాం. ఆహారం రుచి చూడని వాడికి దాని గురించి తెలియదు. అలాగే భగవంతుని యొక్క రూపం ఎలా ఉంటుందో కొంచెం హృదయంలో దర్శనం చేసుకున్నవాడు ఆ రూపం వెంట మళ్ళీ మళ్ళీ పడతాడు, దానికోసం తపస్సు కొనసాగిస్తాడు, తద్వారా ముక్తి పొందుతాడు. అందుకోసం కొంచెం సేపు కించిత్ కాలం నీకు నా రూపాన్ని చూపించాను, నువ్వేం ఆలోచించకుండా నిరంతరం నా నామస్మరణం చెయ్యి, నా కోసం ఎక్కువ వెంపర్లాడకు, భాగవతాన్ని గుర్తుకు తెచ్చుకో, భగవత్స్మరణ చెయ్యి, రాబోయే జన్మలో భాగవతోత్తముడు అవుతావు, భాగవత శరీరం పొందుతావు. భగవంతుడి యొక్క భక్తుణ్ణి భాగవతుడు అంటారు. భగవత ఇదం భాగవతం, భగవత్ సంబంధమైనది భాగవతం, అటువంటి శరీరం పొందుతావు అని భగవంతుడు ఆనతివ్వగానే సంతోషంతో అయిన దుఃఖం విడిచిపెట్టి హరినామస్మరణం చేశాడు. దొరికితే తిన్నాడు, దొరకకపోతే పస్తులున్నాడు. శరీరం నిలబడ్డానికి ఆహారం స్వీకరించి నీళ్లు తాగాడు తప్ప ఇంక దేన్ని పట్టించుకోలేదు. అలా కొంతకాలం గడిచింది. హాయిగా హరినామస్మరణ చేస్తున్నాడు, హరినారాయణ గోవింద గోవింద అనుకుంటూ బతికేశాడు. ఎవరికైనా తప్పనిది ఒకటే, కాలధర్మం. ఏ ధర్మం చేయకపోయినా కాలధర్మం చేయక తప్పదు కదా. క్రమంగా ముసలివాడు అయిపోయాడు ఆయన. మృత్యువు మెరుపు మెరిసినట్టు మెరిసింది. ఈయన ప్రాణం శరీరం నుంచి బయటకు వచ్చేసింది. ఆ ప్రాణవాయువు బ్రహ్మగారు గాలి తీసుకుంటూ ఉంటే ఆ గాలి ద్వారా బ్రహ్మ హృదయంలో గడిపోయినటండో ఈయన ఆత్మ. ఆ ప్రాణం బ్రహ్మ యొక్క ఉచ్ఛ్వాసం ద్వారా హృదయంలో ప్రవేశించింది, అంటే బ్రహ్మ హృదయంలో చేరిపోయాడు. చాలా కాలం గడిచింది, 1000 యుగములు గడిచిందిట. క్రమంగా 1000 యుగములైతే బ్రహ్మగారికి ఒక పగలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాల్ని కలిపితే ఒక మహాయుగము, చతుర్యుగ కాలం అంటారు. ఈ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. అటువంటి ఒక 1000 యుగములు గడిస్తే, అంటే 1,000×43,20,000 సంవత్సరాలు గడిస్తే దానికి ఒక మహాయుగం అని పేరు. అది బ్రహ్మగారికి ఒక పగలు, ఒక డే, సింగిల్ డే, అది కూడా రాత్రి కాదు. మళ్ళీ ఆ పగలు గడవగానే బ్రహ్మగారు నిద్రపోయాడు. మళ్ళీ బ్రహ్మగారు ఈ 1000 యుగములే నిద్రపోతాడు, అంటే 43,20,000×1000 ఏళ్ల పాటు నిద్రపోయాడు. నిద్ర అయిన తర్వాత మెలకు వచ్చింది ఆయనకి. మెలకు రాగానే ఆయన శరీరంలో నుంచి మరీచి, అంగిరుడు మొదలైన వాళ్ళు, దక్ష ప్రజాపతి వంటి వాళ్ళు, సనక సనందనాథులు, వాళ్లతో పాటుగా ఈ నారదుడు పుట్టుకొచ్చారు. తీసుకుంటున్న గాలి ద్వారా బ్రహ్మ హృదయంలో ప్రవేశించిన ఈ దాసీపుత్రుడి ఆత్మ ఇప్పుడు మళ్ళీ బ్రహ్మగారు మెలకు తెచ్చుకోగానే పునఃసృష్టి కాలంలో ఆయన నుంచి బయటకు వచ్చి తెల్లని అందమైన రూపంగా మారిపోయింది. అదే నారద శరీరము. ఆయన నారదుడు అయిపోయాడు. బ్రహ్మ మనస్సు నుంచి రావడం వల్ల బ్రహ్మ మానసపుత్రుడయ్యాడు. పుట్టుకతోటే జటాజూటాలు వచ్చాయి. తెల్లని అందమైన నిగనిగలాడిపోతున్న శరీరం వచ్చింది ఆయనకి. చేతిలో వీణ వచ్చింది. ఆ వీణ తనంత తానే ఓం నమో నారాయణయ్య అంటూ ఉంటుంది. ఆయనకి ఎక్కడికైనా వెళ్ళే దివ్యశక్తి వచ్చింది. అదిగో ఇలా నారదుడు అయిపోయాను నేను. చూచావా వేదవ్యాస మహర్షి, భాగవతాన్ని దీక్షతో చాతుర్మాస్యకాలంలో విని భాగవతోత్తములైన భక్తుల్ని సేవించి గురువుల్ని సేవించడం వల్ల ఒక సామాన్య నీచమైన మానవుడిగా పుట్టిన నేను ఈనాడు మీకు గురుస్థానంలో నారదుడిగా పుట్టాను. దాసీపుత్రుణ్ణి నారదుణ్ణి చేసే శక్తి కేవలం భాగవతమునకు మాత్రమే ఉన్నది అనగానే బ్రహ్మానంద భరితుడైపోయాడు ఆయన వ్యాసుడు. ఇక భాగవతం రాస్తానన్నాడు. టక్కన అక్కడి నుంచి నారదుడు అదృశ్యుడైపోయాడు. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండువు మాయించు నగాళి ఇట్టి మతి మరి కలడే. నారదుడు ఎటువంటి వాడు, చేతిలో ఉన్న వీణ ఎప్పుడు అలా టింగ్ 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 అని వాయిస్తాడు. ఆ వీణ వాయించినప్పుడల్లా శ్రీకృష్ణుడి పాటలు మాత్రమే పాడతాడు తప్ప ఇంకెవరి పాటలు పాడడం. జగత్తుకి తన గానంతో, తన మాటలతో, తన కథలతో పండగ చేయిస్తాడు చెవులకి. ఆయన నారదుడు పాడాడంటే, నారదుడు మాట్లాడాడంటే వినేవాళ్ళకి చెవులకి పండుగ అయిపోతుందన్నమాట. అంటే చెవులకు అంత ఆహ్లాదం కలిగించేనే మాట్లాడతాడు, అలా పాడతాడు. సమస్త పాపాలు తొలగిస్తాడు. నారదుడు వచ్చాడంటే ఇక మన పాపాలు పోయినట్టే, మానవుల పాపములు తొలగింపజేయడమునకు మాత్రమే ఆయన అక్కడికి వస్తాడు. అందుకే ఈ ప్రపంచంలో అటువంటి జ్ఞాని మరొకడు లేడు. అటువంటి జ్ఞాని అయిన గురువైన నారదుడు వెళ్ళిపోగానే మహానుభావుడు వేదవ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో శమ్యాప్రాసం, అంటే ఇప్పుడు మనం బదరి అనే ప్రాంతం అని చెబుతున్నామే, అక్కడ అక్కడ కూర్చుని 7 రోజుల్లో భాగవతం రాశాడు. రాసి కుమారుడు పరీక్షిత్తుకి చెప్పేటటువంటి వాడు కావాలి గనక, భవిష్యత్తులో పరీక్షిత్తు పుడతాడని తెలుసు గనక శుకుడికి ఇచ్చాడు దాన్ని. శుకుడికి ఎందుకు ఇచ్చాడు అని మళ్ళీ అనుమానం వచ్చింది. స్వత మహర్షితోటి సౌనకాదులు అన్నారు, శుకుడు ఆత్మారాముడు, యోగి, అవధూత, ఆయన ఎందుకు భాగవతం విన్నాడు? కోరికలు ఉంటే కదా భాగవతం వింటారు అనగా అప్పుడు చెప్పారట, భాగవతం చాలా గొప్ప వేదం, కోరికలు లేనివాళ్ళు కూడా వినే వేదం అదొకటే. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడ నవ్య చరిత్ర. పరమ బుద్ధిమంతులు, కోరిక లేనివాళ్ళు, అవధూతులు, యోగులు కూడా వినాలనుకునే గ్రంథం ఒక్క భాగవతమే. భాగవతం వైరాగ్య సంపన్నులు కూడా వింటారు, కోరికలున్న వాళ్ళు వింటారు. ముక్తిని భుక్తిని కూడా ఇచ్చే గ్రంథం అది. ఇంకా నాకేం అవసరం లేదనుకున్న అవధూతులు కూడా భాగవతం వింటేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ముక్తి పొందుతామని గ్రహించేది వింటారు. ఆత్మారాములైన మునులు వినే పురాణం కేవలం భాగవతమే, ఎందుకంటే నారాయణుడు అటువంటి వాడు. భాగవతం వినడానికి కోరికలే అవసరం లేదు, ముక్తి కావాలనే కోరిక కూడా అక్కర్లేదు. దాన్ని బట్టి ఎంత గొప్పదో ఆలోచించండి. అవధూతలకి ఏం అవసరం లేదు కదా, వాళ్ళు కూడా భాగవతం వింటారట. మహాత్ముల యోగం అది. కొంతమంది ఉంటారు ఏదో జీవితం అలా గడుపుతూ ఉంటారు, వాళ్ళు మందులు, మందాయువులు, మందబుద్ధులు, నిరర్థమార్గులు. గోవింద చరణారవింద వరందముగున తెరపి లేదు రాత్రి దేవములు. శ్రీకృష్ణుడి పాదపద్మముల నుంచి వచ్చే అమృతం తాగే అవకాశం వాళ్ళకి లేదంటే వాళ్ళు అసలు కృష్ణనామస్మరణమే చెయ్యరు, కృష్ణుడి కథే వినరు. వాళ్ళని నిరర్థ జీవులు అంటారు, పనికిమాలిన జీవులు. వాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతారు? మీరు అదృష్టవంతులు కనుక భగవత్కథ వినగలుగుతున్నారు. ఇప్పుడు శుకుడికి ఆయన చెబితే శుకుడు దాన్ని పరీక్షితుకి చెప్పాడు. పరీక్షితుకి చెప్పడం వెనక అతను కూడా గొప్ప కారణం లేకపోలేదు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు, ఆయన వాళ్ళమ్మ కడుపులో ఉన్నాడు. ఉత్తర కడుపులో ఉండగానే అశ్వత్థామ వేసిన బ్రహ్మశీర్షం అనే అస్త్రం వల్ల మరణించాడు, దగ్ధమైపోయాడు. అప్పుడు కృష్ణుడు కాపాడాడు. అయినా పుట్టిన తర్వాత కూడా మళ్ళీ బ్రహ్మశీరం అనే అస్త్రం వల్ల మరణం పొంది పుట్టాడు, చచ్చి పుట్టాడు ఆయన. అంటే ఆ బ్రహ్మశీర్షం ఎంత గొప్పదో ఆలోచించండి. బ్రహ్మశిరోనామక అస్త్రం సామాన్యమైనది కాదు. ఆ అస్త్రం కడుపులో ఉండగానూ పీడించింది పరీక్షిత్తుని. అప్పుడు కృష్ణుడు రక్షించాడు. పుట్టిన తర్వాత కూడా ఆయన ప్రాణం పోయింది. పరీక్షీణములైన ప్రాణములతో పుట్టాడు కాబట్టి పరీక్షిత్ అన్నారు. ఆయన తర్వాత బతికాడండి. కృష్ణుడు వచ్చి తన బొటన వేలు బొడ్డు మీద పెట్టగానే బతికాడు. శ్రీకృష్ణుడి దయ వల్ల ఆయన ప్రాణాలు తిరిగి వచ్చాయి. అలా ప్రాణం తిరిగి రాగానే నేను మా అమ్మ కడుపులో ఉండగా ద్రోణాచార్య పుత్రుడు వేసినటువంటి బ్రహ్మశీర్షం అనే అస్త్రం వల్ల దగ్ధమైపోయాను. అప్పుడు మా అమ్మ కడుపులో ప్రవేశించి చతుర్భుజములతో శంఖచక్ర గదాపద్మములతో నన్ను ఒక ఆయన రక్షించాడు. గదతో అస్త్రాన్ని చందరవందర చేసి నాకు ప్రాణదానం చేశాడు. మా అమ్మ కడుపులో ఉండగా ప్రాణం పోకుండా నన్ను కాపాడిన పరమాత్మ ఇక్కడెక్కడున్నాడు అని పుట్టగానే అందరినీ పరీక్షగా చూశాట. పుట్టినవాడు అసలు పరీక్షగా ఎవడైనా చూడగలడా? కళ్ళు మూసుకునేలా కళ్ళు కనపడక కేర్ కేర్ అంటారు, కేరు తీసుకునేవాడు లేక. కానీ కేరు తీసుకున్నవాడు కోసమని పుట్టి పుట్టగానే ఏడవకుండానే పరీక్షించి చూశాడు గనక పరీక్షిత్తన్నారు ఆయన. కృష్ణుడిని పరీక్షించి చూశాడండి, చిన్నప్పుడే చూశాడు, పుట్టి పుట్టగానే చూశాడు. ఎంత అదృష్టవంతుడు ఆయన మరి! ఇప్పటికీ కృష్ణుని ఎదురుగుండా ఉన్నా చూడలేకపోతున్నారు కొందరు. అటువంటిది ఆయన పుట్టి పుట్టగానే చూశాట, అందుకని పరీక్షిత్తన్నారు. రెండు కారణముల చేత పరీక్షిత్తు. పరీక్షించి చూడడం వల్ల, పరీక్షీణములైన ప్రాణములతో పుట్టి మళ్ళీ బతకడం వల్ల కూడా పరీక్షిత్తయ్యాడు. అటువంటి పరీక్షిత్తు తన పెద్దలు పాండవులంతా స్వర్గారోహణం చేయగానే శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండగానే వాళ్ళ ద్వారా పట్టాభిషిక్తుడయ్యాడు. ధర్మరాజు గారు పరీక్షిత్తుని హస్తినాపురానికి పట్టాభిషిక్తుని చేశారు. ధర్మరాజుకి తెలుసు ఇతడి గొప్పతనం. అసలు నాకు భాగవతం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు ఇష్టం అంటే తెలుసా? భాగవతం ఇష్టపడలేదు అంటే వాడి దురదృష్టం, వాడి జీవితమే వేస్ట్ అనుకోండి అది. కానీ ఎందుకు ఇంకా 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 మళ్ళీ 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 ఆ కథ చెప్పుకుని ఇష్టపడతామంటే దాని వెనకాతల అనేక కారణాలు. ఒక కారణం చెబుతాను. పరీక్షిత్ పుట్టగానే జ్యోతిష్కులు వచ్చారు. ఈ కుర్రాడు దాదాపు 60-68 ఏళ్ళు బతుకుతాడు. ఆ తర్వాత అర్జునుడిలాగా కీర్తి పొందుతాడు, ధర్మరాజులాగా ధర్మాత్ముడవుతాడు, భీముడిలాగే పరాక్రమవంతుడవుతాడు, కవలల్లాగే నీతి నియమాలు కలిగిన వాడు అవుతాడు, కృష్ణుడి భక్తి కలిగి ఉంటాడని మాత్రం చెప్పలేదు వాళ్ళు, అన్నీ చెప్పారు. ఇతడు మహాకీర్తి పొందుతాడు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు విప్రశాపం వల్ల చచ్చిపోతాడని చెప్పగానే ఏమండి వాడు ఎంతకాలం బతుకుతాడు, ఎంత పరిపాలన చేస్తాడు, ఎంత సంపాదిస్తాడు, టీఏ ఎంత, డిఏ ఎంత, పెన్షన్ ఎంత, ఇవన్నీ నాకు అక్కర్లా. ఈ పిల్లవాడు మాలాగే హరిభక్తి కలిగిన వాడు అవుతాడా లేదా, మేము కృష్ణుణ్ణి ప్రాణంగా భావించి నిరంతరం కృష్ణనామ సంకీర్తనం చేసి మా సర్వం కృష్ణుడికి అర్పించాం, మా మనవడు కూడా మాలాగే కృష్ణనామస్మరణం చేస్తాడో లేదో చెప్పండి, మిగతా జాతకం మాకు అక్కర్లేదన్నాడే. ఇలా ఎంతమంది అంటున్నారో మీరు ఒకసారి చేయెత్తితే చూడాలని నాకు. ఎంతసేపు మా దగ్గరికి వచ్చేవాళ్ళు పిల్లాడు పుట్టగానే, ఏమండి మా అబ్బాయికి పెద్దయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా, అమెరికా వీసా వస్తుందా, ఎంతకాలం బతుకుతాడు, ఒక పెళ్ళా రెండు పెళ్ళా, మళ్ళీ ఇవి కూడా ఎక్కడ ఎంత ఎన్ని ఇళ్ళు కొంటాడు, తణుకు నుంచి సత్రంపాడు వరకు దారిలో ఎన్ని కొంపలు కొంటాడు, లేకపోతే ఇంకేం చేస్తాడు, వీటి గురించి తప్ప ఏమండి మాకు అబ్బాయి పుట్టాడు, లేక ఒక అమ్మాయి పుట్టింది, లేక మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టింది, వీళ్ళు మీతో భాగవత సప్తాహానికి నైమిశారణ్యం వస్తారని ఒక్కళ్ళు అడగలేటండి. నైమిశారణ్యం వస్తారని అడిగిన వాళ్ళు ఎవడూ లేరు నా దగ్గరికి వచ్చి. యాత్రకు వస్తారా, లేకపోతే భగవన్ నామస్మరణం చేస్తారో లేదో చెప్పండి, వీళ్ళకి భక్తి కావాలని ఒక్కడన్నారు. భక్తి వాళ్ళకి పనికి పిల్లలకి అనవసరంట ఇప్పటి నుంచి. వాళ్ళు ఏదో అలా ఉద్యోగం చేసుకుంటూ ఇళ్లలో పడండి, వేళకెంత పిజ్జాలు తింటూ బొజ్జలు పెంచుకుంటూ లజ్జ లేకుండా బతికితే చాలు. కాలప్రభావం ఇలా ఉన్నది. కానీ ధర్మరాజు అలా అడగలేదు. మా కుర్రవాడికి హరిభక్తి ఉంటుందా అనగానే సందేహం లేదు. ఇతనికి ఉన్నంత హరిభక్తి ఎవరికి ఉండదు. ఎంతెందుకు, హరికథ వింటూనే హరి అంటాడు వీడు, అప్పుడు వాడు ముక్తి పొందుతాడు. హరికథ వింటూ పోవాలి. హాయిగా పద్మాకర్ గారు పురాణం చెబుతుంటే ఇప్పుడు కష్టమా, ఇంటికి వెళ్ళాక ఇక్కడ మళ్ళీ మాకు లేనిపోతుంది అంటారు. హాయిగా 100 ఏళ్ళు బతకండి. 100 ఏళ్ళు బతికాక వార్ధక్యంలో ఇంట్లో కూర్చుని మళ్ళీ ఏ యూట్యూబ్లోనో లేక మీ ఎదురుగుండానో మరి గురువుగారిని పెట్టుకుని, ఆహా గురువుగారి పద్యాలు బాగున్నాయి, శ్రీకృష్ణుడి మీద పాటలు పాడుతున్నారు అనుకుంటూ ఆ పాట వింటూ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే అలా వెళ్ళిపోవాలి డామ్మని. అది నిజమైన మరణం అంటే. అంతేగాని ఆసుపత్రి పాలైపోయి ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో సంపాదించిన 1 కోటి రూపాయలు ఆసుపత్రి బిల్లుకి సరిపోక నానాయాత్రపడి దిక్కుమాల శవం ఇంటికి వస్తుందో రాదో తెలియక తీసుకు తెచ్చిపోవడం, అదొక మరణమా? అది మరణం కాదు, అనాయాసేన మరణం. చెప్పండి అందరూ కూడా, అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే. ఇది మనం కోరుకోవాలి. ఏమీ ఇబ్బంది లేకుండా హాయిగా కూర్చున్నవాడు కూర్చున్నట్టు వెళ్ళిపోవాలి. కృష్ణ 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 అంటూ ఏకాశీలోనో శివ శివ అంటూ వెళ్ళిపోవాలని నా కోరిక. బతికినంతకాలం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు రేపు పొద్దునకి అన్నం లేదండి అని యాచించే దైన్య స్థితి రాకూడదు. దీనత్వం లేకుండా బతకాలి. శరీరం విడిచిపెట్టాక సాయుధ్యం పొందాలి, పరమాత్మలో లీనమైపోవాలి. ఇది పార్వతీపతిని మనం కోరుకోవాలి. అందువల్ల ధర్మరాజు అలా అన్నాడు. నిజంగా పరీక్షిత్ అలాగే బతికాడు. ధర్మరాజు స్వయంగా పరీక్షిత్తుని హస్తినాపురంలో సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. పరీక్షిత్తు కూడా మళ్ళీ ఉత్తరుడి యొక్క కూతురిని ఇరావతి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, అయినా చెప్తున్నాను, ఉత్తరుడు విరాటరాజు గారి కొడుకుల్లో ఒక కొడుకు. పిరికివాడు మొదట్లో అర్జునుడికి సారథ్యం వహించినప్పుడు ఎంత పిరికితనంతో పారిపోయాడో మీరు భారతంలో విన్నారు, గోగ్రహణ సమయంలో, ఉత్తర గోగ్రహణ సమయంలో. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని యుద్ధం చేశాడు. కానీ మహాభారత యుద్ధంలో మొదటి రోజున శల్యుడి చేతిలో చచ్చిపోయాడు. పాపం శల్యుడు మహాపరాక్రమవంతుడు కదా, సింహబలుడు భీమసేనుండు శల్యుండు హలధరుడు సమాన బలము వార లొండురులను గొలుతున్న ఉత్సాహములు గల రుద్ధతులను బాహుయుద్ధపరులు అని దుర్యోధనుడు విరాట పర్వంలో భీష్ముడు మొదలైన వాళ్ళతో అంటాడు. సింహబలుడు అంటే కీచకుడు, భీమసేనుడు, శల్యుడు, బలరాముడు ఈ నలుగురు సమాన బలం కలిగిన వాళ్ళు. మల్లయుద్ధం చేసి ఒకరినొకరు చంపుకోవాలంటే ఈ నలుగురే ఇంకొకళ్ళని చంపాలి. ఈ నలుగురిలో ఒకడు ఇంకొకడిని చంపగలడు తప్ప బయట ఇంకొకడు ఎవడు వాళ్ళని చంపలేడు అని దుర్యోధనుడు ఒప్పుకున్నాడు. అంటే శల్యుడు ఎంత గొప్పవాడో ఆలోచించాడు. అటువంటి వాడితో యుద్ధం చేస్తుండగా శల్యుడు ఒక పెద్ద ఈట విసిరాడు. ఆ ఈట వల్ల గుండెల్లో గుచ్చుకుపోవటం వల్ల ఏనుగు మెంచి కింద పడి చచ్చిపోయాడు పాపం ఉత్తరుడు. ఉత్తరుడు చచ్చిపోయే నాటికి అతనికి ఒక కూతురు ఉంది, ఆమె పేరు ఇరావతి. ఈ ఉత్తరుడి చెల్లెలు ఉత్తర, ఉత్తర అభిమన్యుడికి భార్య. అభిమన్యుడికి పెళ్ళయింది, పెళ్ళైన 2 నెలలకే యుద్ధం వచ్చింది, యుద్ధంలో ఆయన చచ్చిపోయాడు. కాబట్టి యుద్ధంలో చచ్చిపోయే నాటికి ఉత్తర గర్భవతి. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇదిగో పరీక్షిత్తు పుట్టాడు. పరీక్షిత్తు కంటే ముందే వాళ్ళ ఆవిడ పుట్టింది, ఉత్తరుడి కూతురు ఆవిడ. ఉత్తరుడు ముందే చచ్చిపోయాడు, అభిమన్యుడి కంటే బాగా ముందు చచ్చిపోయాడు. చచ్చిపోయినట్టుకి ఆయనకు కూతురు కూడా ఉంది. కాబట్టి ఎందుకు చెప్పాను ఈ కథ నొక్కి అంటే, భార్య తనకంటే కొంచెం పెద్దదైతే అదొక అదృష్టం బామన్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నాడు, భార్య కొంచెం పెద్దదై ముందు రిటైర్ అయిపోతే భర్త గారికి ఎంత సుఖం, స్వాగతం ధర సుస్వాగతం అని ఇంటికి వచ్చేసరికి కాస్త టీ ఇవ్వగలుగుతుంది. ఆవిడ తర్వాత రిటైర్ అయ్యి ముందు రిటైర్ అయితే రోజు ఆవిడకి వచ్చేసరికి టీ కాసలేక ఇదికి అతను ఉంటుంది. అందుకని ముందే ఎరిగినటువంటి వాళ్ళు ఉత్తరుడు యొక్క కొడుకు, ఉత్తరుడు యొక్క కూతురును. ఆ ఉత్తరుడు కూతురు ఇరావతి పరమసుందరి పతివ్రత, ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు మన అభిమన్యు పుత్రుడు పరీక్షిత్తు. వాళ్ళకి 4 కొడుకులు జనమేజయుడు మొదలైన వాళ్ళు పుట్టుకొచ్చారు. ఆయన చాలా ధర్మంగా రాజ్యపాలన చేశాడు, మామూలుగా కాదు. నిరంతరం హరినామస్మరణం చేసుకుంటూ, కృష్ణుడి చరిత్ర తెలుసుకుంటూ పవిత్రంగా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. సరిగ్గా ఆయన రాజ్యపాలన చేస్తూ ఉండగానే కలిపురుషుడు అడుగుపెట్టాడు. శ్రీకృష్ణుడు శరీరం విడిచి విడవగానే వెంటనే అడుగుపెట్టినవాడు కలిపురుషుడంటి. కృష్ణుడు ఉన్నంత వరకు కలిపురుషుడు భారతదేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు, భూమి మీదకి రాలేకపోయాడు. కానీ కృష్ణుడు అవతారం చాలించగానే కలిపురుషుడు అడుగుపెట్టాడు. ఏది నమ్మున్న వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడచినాడాది నమున శుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం వయ్యన్. ఏ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు తన శరీరం విడిచిపెట్టి అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడో ఆ క్షణమే అప్పటిదాకా కాసు కూర్చుని ఉన్న దొంగ కలిపురుషుడు టక్కన భూమి మీదకి వచ్చి కూర్చున్నాడు. ఇంకక్కడి నుంచి భూమండలంలో పాపాలు మొదలయ్యాయి. భార్యాభర్తలు కొట్టుకోవడం మొదలయ్యింది, దొంగతనాలు మొదలయ్యాయి, తాగుడు మొదలయ్యింది, హింస మొదలయ్యింది, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టుగా తయారవడం మొదలయ్యింది. దాంతో పరీక్షిత్తుకి ఇదేదో చూద్దాం అనిపించి, ఈ కలిపురుషుడి గురించి తెలుసుకుని వాడిని శిక్షించాలనిపించి ఒక రథం ఎక్కి బయలుదేరాడు. ఓ చోట ఓ పెద్ద ఆబోతు కనపడింది. ఆ ఆబోతుకి 3 కాళ్ళు లేవు, 1 కాలే ఉంది. తెల్లగా కైలాస పర్వతంలా ఎత్తుగా ఉన్న గోరాజు ఆబోతు 1 కాలుతో ఉన్నది. ఆ పక్కనే ఒక ఆవు ఉంది, బక్క చిక్కిపోయింది, దూడ చచ్చిపోయింది పక్కన. ఆ ఆవు భూదేవి, ఆబోతు ధర్మదేవత. ధర్మదేవత ఏమో గోరాజు రూపంలో, భూదేవి ఆవు రూపంలో అక్కడున్నారు. ఇంతలో ధర్మదేవత ఆవు దగ్గరికి వెళ్ళి, అమ్మా భూదేవి కన్నీళ్లు పెట్టుకుంటున్నావా, ఇంత బక్క చిక్కిపోయేవేమిటి, పక్కనున్న దూడ కూడా చచ్చిపోయింది ఏమిటి, శ్రీకృష్ణుడు లేడని ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, నీకు తెలియందేముంది ధర్మదేవత, పరమాత్ముడు నా మీద తిరిగాడు, లీలలు చేశాడు, బృందావనంలో ఆయన తిరుగుతున్నప్పుడు నేను పులకించిపోయాను, ధర్మం 4 పాదాలు నడిచింది, ఇప్పుడు ధర్మదేవత అయిన నీకు 3 పాదాలు పోయి ధర్మం 1 పాదం మీద నడుస్తున్నది, నీచులు క్షుద్రులు పాపాత్ములు క్రూరులు ఇక్కడ పెరిగిపోతున్నారు, పరిపాలకుల్లో ఎక్కువ మంది మోసగాళ్ళు, పరమ పాపాత్ములు అర్హత లేని వాళ్ళంతా పరిపాలిస్తారు, ప్రజలు వాళ్ళకు ఓట్లేసి నెగ్గిస్తారు, తాగుబోతులు క్షుద్రులు పాపాత్ములు అల్పులు సింహాసనం ఎక్కి ధర్మాన్ని అధఃపాతాళానికి తోసేస్తారు, అది తట్టుకోలేక ఏడుస్తున్నాను అంటోంది పాపం భూదేవి. ఇంతలోనే ఓ తమాషా జరిగింది. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు క్రూరుండు చంఘాలుండక్కడు మూర్ఖుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంగోలగదన్య పంచి తెలగా నిర్ఘాత పాదాకతిన్. కైలాస పర్వతంలా తెల్లగా ఎత్తుగా ఉన్నది ఆబోతు, ఆ పక్కనే ఆవు, ఆ రెండూ ఉన్న చోటికి ఒక దుర్మార్గుడు వచ్చాడు. నల్లగా ఉన్నాడు వాడు, మహారాజుల్లాగే వేషం వేసుకున్నాడు, శిరస్సున కిరీటం ధరించాడు, చేతిలో కర్ర దుడ్డు కర్ర పుచ్చుకున్నాడు, ఓ దండం పుచ్చుకున్నాడు. పుచ్చుకుని అక్కడికి వచ్చాడు ఒకడు. వాడు మహాక్రోధస్వభావం కలిగిన వాడు, కోపిష్టాడు. ఎవరికైనా ఎక్కువ కోపం ఉందంటే వాడు కలిపురుషుట్ట. తీవ్ర కోపం ఉందంటే ఇక చాలు, కలిపురుషుడు అంటే వేరేం చెప్పక్కల. నిత్యం కోపిష్టివాడు ఎవడన్నా ఉన్నాడంటే వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి కలిపురుషాయతే నమహానండి, మళ్ళీ వాడు తంతాడు దెబ్బతోటి. అసలే వాడు కోపిస్తాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి కలిపురుషాయతే నమహ అంటే ఏమైపోతుంది? తీవ్ర క్రోధంతో ఉన్నవాడు ఎవడన్నా కలిపురుషుడే. వాడు భయంకరమైన జబ్బబలం కలిగిన వాడు, మహారాజ వేషంలో ఉన్నాడు. వాడు వచ్చి కర్రతో చితక్కొట్టి పారేశాడు ఆబోతుని, కాలితో తన్నాడు. కాలితో ఒక్క తన్ను తన్నితే పాపం మూడు కాళ్ళు విరిగిపోయి ఒకే కాలు ఉన్న ఆ ఆబోతు, ఆ ఎద్దు కింద పడిపోయింది పాపం. మూత్ర విసర్జన చేసిందిటి పైగా, తన్నులు తింటే ఏమవుతుందంటే ఆవు అలా విడిచిపెడుతుంది మూత్రం. ఆబోతైనా ఆవైనా ఎక్కువ కొడితే పాపం వెంటనే ముందు మూత్రం విడిచిపెడతాయి. పంచి తెల్లగా మూత్రం విడిచిపెడుతూ ఉండగా పిడుగుల్లాంటి తన కాళ్లతో తన్ని 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 పడగొట్టేశాడు. ఆలోలాంగణ అశ్రుపూర్ణ కణజాలాంభ పరీవాహ. పాపం అవయవాలు కంపించిపోతూ ఉండగా కంటి నుంచి నీళ్లు ప్రవాహంలా కారుస్తూ ఆవు ఉన్నది. ఆ ఆవు దగ్గరికి వెళ్ళాడు. ముందేమో ఆబోతులు తన్నాడు, ఇప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళాడు.
అజీవవత్స ఉదయ దుఃఖాన్వితన్ ఘర్మకీలాపూరితదేహ అంవదవు నుల్లంఘిల్చితన్నెను వడిన్.
అంతకంతకి ఏడుస్తోంది పాపం, దుఃఖం పెరిగిపోతోంది, ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. కన్నీళ్లు కారుస్తున్న ఆవు దగ్గరికి వెళ్ళి, బక్క చిక్కిపోయి దూడ చచ్చిపోయి ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి ఎడమ కాలుతో ఎగిరెగిరి తన్నట్ట, ఉల్లంఘించి తన్నట్ట. పైగా మామూలుగా ఎగిరి తన్నడం కాదు, ఉల్లంఘించడం అంటే ఎగిరెగిరి దూకాడనమాట. దాని డొక్కలో తల్లి దాన్ని పడగొట్టేశాడు. అది చూడగానే పరీక్షిత్తు మనస్సు నీరైపోయింది, బాధపడిపోయాడు ఆయన. వెంటనే ఆయన పరుగు పరుగును వచ్చి, ఓరి దుర్మార్గుడ, అర్జునుని మనుమణ్ణి, అభిమన్యుని కుమారుణ్ణి, ధర్మరాజులాగే ధర్మ మార్గంలో నడుచుకునేవాడిని నేను, ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉంటే నా పరిపాలనలో నీలాంటి దుర్మార్గులు కూడా పుట్టారన్నమాట. నేనింతకాలం నా పరిపాలన ధర్మబద్ధంగా ఉంది, సాధుప్రాణులు సుఖంగా ఉన్నాయనుకున్నాను, ఎంత గోహింస పెరిగిపోతుందని నాకు తెలియలేదు. ఓరి దుర్మార్గుడ, నేను చూస్తూ ఉండగానే ఈ ఆవుని ఆబోతుని తన్ని కొట్టి హింసిస్తావా, కాళ్ళు విరగొడతావా, ఈ దూడను చంపేస్తావా? ఒక జీవిని మనం కొట్టాలంటే దానికి కారణం ఉండాలి. ఏ ఆవు వచ్చి నేను పదే పదే పొడిచి చంపుతున్నప్పుడు, మన ప్రాణం తీస్తున్నప్పుడు పో పో అని కర్రతో కొట్టామంటే ఒక అర్థం ఉంది. పాపం ఎవరు జోలికి వెళ్లకుండా ఉన్న ఈ గోదంపతుల్ని ఎందుకురా నువ్వు ఇంత హింసిస్తున్నావు?
నిన్ను కొమ్ముల జిమ్మెనో కదిసెనో నిర్భీతి ఈ గోవుల తన్నం కారణమేమి మద్భుజ సనాథ క్షోణి ఏ వేళలందు నేరంబులు చేయరా జరుగవా ధూర్తత్వమును భూమి భృత్సన్నాహంబున నర్చది అవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి.
నిన్ను కొమ్ములతో పొడిచాయా? పడవలేదు. పోని నీ దగ్గరకు వచ్చాయా? కనీసం నీ దగ్గరకు కూడా రాలేదు. ఎక్కడో దూరంగా ఉన్న ఈ ఆవుని, ఈ ఆబోతిని ఎంత నిర్భయంగా ఎందుకురా తన్నుతున్నావు? ఈ పరీక్షిత్తు పరిపాలిస్తున్న భూమండలంలో గోహింస చెయ్యకూడదు, సాధువుల్ని పీడించకూడదు, అధర్మం ప్రబలించకూడదని నీకు తెలియదా? పైగా నీ బతుక్కి, నీ నల్లని భయంకరమైన ఆకారానికి, ఎర్రని నీ కళ్ళకి తోడుగా మహారాజు వేషం ఒకట, రాజుల్లాగా వేషం వేసుకుని కిరీటం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? నీచుడా, ఇప్పుడే నిన్ను శిక్షిస్తాను, ఇంకా ఎప్పుడూ భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పాపాలు చెయ్యరు, పాపిష్టి వాళ్ళని పరీక్షిత్తు నరిగి అవతల బార వేస్తాడు అని ప్రజలకి తెలిస్తే అధర్మం చేయకుండా ధర్మబద్ధంగా ఉంటారు, ఒళ్ళు దగ్గరెట్టుకుంటారు అని వెంటనే కత్తి అలా జడిపించి మీదకి వెళ్ళాడు. గోవుల్ని కాస్త ఓదార్చి, ఆవుని ఆబోతుని ఓదార్చి, ఆ తర్వాత ఈ దుర్మార్గుని చంపడానికి మీదకి వెళ్ళగానే వాడు వణికిపోతూ సాష్టాంగ నమస్కారం చేసి, కంపించిపోతోంది నా శరీరం, నన్ను చంపకు, నీ పాదాలు పట్టుకుంటానన్నాడు. అందితే దుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం పాపాత్మ లక్షణం. వాడు కాళ్ళు పట్టుకోగానే చిరునవ్వు నవ్వుతూ పరీక్షిత్ ఏమన్నాడు, ఒరే నేను అర్జునుడి మనవణ్ణిరా, శరణు అంటే రక్షిస్తాను, వదిలేశాను, కానీ నిన్ను ప్రాణాలతో వదలొచ్చు కానీ నా రాజ్యంలో మాత్రం ఉండనివ్వకూడదు. నీలాంటి పాపాత్ముడు అక్కడు నా రాజ్యంలో ఉంటే నా రాజ్యంలో వాళ్ళంతా ఇలా గోవుల్ని చంపడం మొదలు పెడతారు, అధర్మాన్ని పెంచుతారు, దాంతో ధర్మం పోయి అధర్మం ప్రబలిపోతుంది, కాబట్టి నువ్వు నా రాజ్యంలో ఉండకుండా ఎక్కడికైనా పో, నీకు దేశ బహిష్కరణ విధించానన్నాడు. అప్పుడు వాడు నవ్వి, దేశ బహిష్కరణ అంటే ఎక్కడికెడతాను నేను, ఈ భూమండలంలో ఎక్కడ చూసినా నువ్వే తిరుగుతూ ఉంటావు, నీ దగ్గర రథం ఉంది, ఆ రథం ఎక్కడికి కావాలన్నా నిమిషంలో పట్టుకుపోతుంది, ఆ రథం ఎక్కి కోదండం పట్టుకొని కత్తి పట్టుకొని ఆసేతు హిమాచలమే కాకుండా యావత్ ప్రపంచం తిరుగుతూ ఉంటావు, భూమి అంతా తిరుగుతూ ఉంటావు, అంటే భూమి నీ రాజ్యం, నీ రాజ్యంలో ఉండకూడదంటే నేను భూమి మీద ఉండకూడదు, భూమి మీద ఉండకుండా ఎలా ఉంటాను నేను, అసలు నేను ఎవరినో తెలుసా, కలిపురుషుణ్ణి, ఈ యుగం నాది, ఈ యుగానికి అధిష్టాన దేవతని, నేను ఈ భూమి మీద ఉండకుండా ఉండడం కుదరదు, కాబట్టి దయతో నాకు కూడా ఉండడానికి ఒక నివాసం కల్పించు, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదైనా ఇప్పించు, అందులో ఉంటాను, అది కూడా ఫ్రీగా ఇవ్వాలి, కలిపురుషుణ్ణి కనుక నాకు కూడా ఉండడానికి ఏదన్నా ఇప్పించన్నాడు. అప్పుడు ఆయన, ఓహో నువ్వే కలిపురుషుడువా, ఆ విషయం ముందే తెలిస్తే సంపేశమని దిక్కుమలాడా, అభయం ఇచ్చాను కనుక నిన్ను ఇక్కడ ఉండనివ్వాలి, అయితే నీ కోసం 4 స్థానములు కేటాయిస్తున్నాను, అవేమిటనమాట, ద్యోతం, పానం, స్త్రియ, సోనా, యత్రాధర్మశ్చతుర్విధ, 4 స్థానములు నీకు కేటాయించారు, అక్కడ ఉండు, అక్కడ 4 రకాల అధర్మాలు ఉంటాయి కనుక చతుర్విధమైన అధర్మం అక్కడ ఉంటుంది. ఏమేంటి ఆ స్థానాలు? ద్యోతం, పేకాట ఎక్కడ జరిగితే అక్కడ ఉండు, లాస్ వేగాస్ అక్కడికి వెళ్తే వేగంగా లాస్ అయిపోతాం కదా, అక్కడికి పో, అమెరికాలో లాస్ వేగాస్ అని ఉంటుంది, అది ప్రపంచ ద్యోత గృహం, నన్ను అక్కడికి తీసుకెళ్ళి చూసి వచ్చాను, క్షణాల్లో లక్షలు లక్షలు కోల్పోతూ ఉంటారు, చూడాలి అవన్నీ చూస్తే ఓహో మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని మనకి తెలుస్తుంది. కాబట్టి జోదం ఆడే వాళ్ళు అందరిలో ఉంటాడు గుర్తుపెట్టుకోండి, మీరు సరదా కోసం రైలు ఎక్కాక టిక్కు టిక్కు అని 4 కార్డులు అలా కలిపారా, ఇక నీలోనే కలిపురుషుడు వచ్చి కూర్చుంటాడు. కొంతమంది ఈ రైల్లో ప్రయాణం చేస్తూ రోజు ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఊరికి వెడుతూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, పైగా సీదం టిక్కెట్ ఒకటి వాళ్ళకి, ఏ సీదంతో సంబంధం లేకుండా జోదం ఆడుతూ ఉంటారే, అలా జోదం ఆడే వాళ్ళల్లో కలిపురుషుడు చేరతాడు, ద్యోతం ఉన్న చోట ఆయన ఉంటాడనమాట. రెండవది పానం, తాగుడు ఉన్న చోట కలిపురుషుడు ఉంటాడు. ఇక మూడవది స్త్రీయ, వేశ్యలు, డబ్బు కోసం శరీరం అమ్ముకునే స్త్రీలు ఉన్న చోట ఉంటాడట, బిత్తడి గుడ్డలు కట్టుకుంటూ తిరుగుతూ ధనం కోసం శరీరాన్ని అమ్ముకునేటటువంటి అదొక కర్మయోగం పాపం, అటువంటి వాళ్ళు ఉన్న చోట నువ్వు ఉండు. సోనా, హింస ఉన్న చోట, ఆదివారం వచ్చిందంటే మేకలు పరపరపరపర నరికేసి, కోళ్ళు పరపరపర కోసేసి అమ్మేసే చోట నువ్వు ఉండు, ఎందుకంటే ఆదివారం నాడు హింస చాలా డేంజర్, అన్నిట్లోకి మహాపాపం ఏంటంటే ఆదివారం నాడు ఆమిషం మధుపానంచ, మాంసం తినకూడదు, మద్యం తినకూడదు, కరెక్ట్గా ఆదివారం నాడే అమ్మే పనిచేశారు బ్రిటిష్ వాళ్ళు, మన దేశంలో ఆదివారం సెలవు పెట్టి మన కొంప ముంచారు, తద్వారా మనం అందరం నాశనం అయిపోవడానికి వాళ్ళు కుట్ర పడ్డారు, అందుకే అందరూ అనారోగ్యంతో అశాంతితో కొట్టుకు చచ్చిపోతున్నాం. మాంసం పూర్తిగా నిషేధం చేయట్లేదు కానీ కొన్ని దినముల్లో తినకూడదు, అందున ఆదివారం తినకూడదు. నియమము లేని హింసని సోనా అంటారు, ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు అలా హింస చేయకూడదు, అందున గోమాంసం అసలు తినకూడదు, అలాంటి హింస ఉన్న చోట ఉండు. ద్యోతం, పానం, స్త్రియ సోన ఎత్ర అధర్మ చతుర్విధ. ఇందులో నాలుగు రకాల అధర్మాలు ఏముంటాయి? జోదం ఉందనుకోండి, అక్కడ అనృతం అసత్యం ఉంటుంది. జోదం ఆడేవాడు గ్యారంటీ అబద్ధాలు ఆడతాడు. ఆట కలిసిపోయిందో అంటాడు, ఏమిటో తెలియదు వాడి మొహం. ఇలా మోసం చేస్తాడు, అసత్యాలు ఆడతాడు. కాబట్టి జోదం ఉంటే అసత్యం ఉంటుంది. అధర్మాల్లో అసత్యం ఒక అధర్మం. పానం, పానం అంటే తాగుడు, అది ఉన్నతోట మదం ఉంటుంది. ఇంకప్పుడు వాడు ఏం అవుతాడో తెలియదు అనమాట. వాడు వచ్చాడంటే ఉపన్యాసం అయిపోయేసారు నవ్వుదండి నా దగ్గరికి. ఉపన్యాసం అవగానే వచ్చాక ఏం చెప్పావు, ఏం చెప్పావు అని నవ్వుతూ వదలడు. తర్వాత జనం వచ్చి నలుగురు పట్టుకుని జబ్బుతూ తీసుకెళ్ళారు. నాస్తి అంతా రాసిస్తానన్నాడు. ఎందుకు వాడికి ఉన్న ఆస్తి ఏంటంటే 5 కోట్లు అప్పు. ఇది అన్నాడు మదం అంటే. ఇంకా ఆ టైంలో ఈ తాగుబోతాడు ఏం బాగుతాడో తెలియదు అనమాట. దాని గురించి చెప్పాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాడు అడిగి చెప్తాను అనమాట. ఎన్ని రకాల క్యాండిడేట్లు చూసుంటారు వాళ్ళు. ఆ టైంలో ఇక వాడికి ఎక్కడేం ధైర్యం వచ్చేస్తున్నమాట. పిచ్చుకునే ఉంటాడు వాడు, కానీ తాగినప్పుడు వాడు పక్కవాడి గండ్రగొట్లు వేసుకుని మీదకి పోతాడనమాట. నరికేస్తానని అవతల వాడు తోస్తే వీడు కింద పడిపోతాడు. కాబట్టి ఆ సమయంలో తాగుడు వల్ల మదం. వేశ్యలు ఉన్న చోట ఏముంటుంది? కామం ఉంటుంది. సోన హింస ఉన్న చోట ఏముంటుంది? రజోగుణం ఉంటుంది, క్రోధం ఉంటుంది. ఎంత కోపం అండి హింస చేసేవాడికి, నరికేసిపోతాడు కదా. మొన్నే పాపం అమ్మాయిని సత్తెనపల్లిలో ఒక తల్లిని కూతుర్ని పొడిచి చంపేశాడు వాడు. సొంత బంధువు గర్భవతిని డబ్బు కోసం చంపేశాడు వాడు. కూతుర్ని చంపిన వాళ్ళు కొందరు, కొడుకుని చంపుకున్న వాళ్ళు కొందరు, తండ్రిని చంపిన వాళ్ళు కొంతమంది. ఇంకా రజోగుణం ఆ సమయంలో ఏం చేస్తారో తెలియదు. హింస ఉందంటే రజోగుణమే. చంపుకోవడాలు, పొడుచుకోవడాలు, కొట్టుకోవడాలు. ఈ రజోగుణం ఎంత భయంకరమైనదంటే, సోన అంటే కేవలం చంపక్కర్లా. ఇదో పాపం ఒక ఆయన శిష్యుడి బాబు అని చేరితే ఆ మనిషికి ఎన్ని మెసేజ్లు పెట్టాడో అవతలైన. అదే రజోగుణం అంటే. రోజు తిట్లే, రోజు ఓ ఉత్తరం, రోజు ఒక మెసేజ్, నువ్వు నాశనం అయిపోతావు అంటూ పైగా ఓ శతకం రాయటం, కొడుకు కోపం మీద కోపం వస్తే కొడుకుని చచ్చిపోతావు అని శతకం రాయడం, ఇదే సోన అంటే. ఇంకేంటి వేరే సోన, హింస అంటే ఎక్కడ నుంచి వస్తుందండి? కాబట్టి ఈ విధంగా ద్యోతం, పానం, స్త్రీయ, సోన ఈ నాలుగింట్లో 4 అధర్మాలు ఉన్నాయి. ఈ 4 చోట్ల ఉండనగానే వాడు 4 చోట్లు సరిపోవండి కాబట్టి ఇంకొక స్థానం ఇవ్వండి అన్నట్ట. పునశ్చ యాచమానాయ జాతరూపమదాప్రభు. మళ్ళీ అడిగాడు, ఇంకోటి అడిగాడు. 4 ఇస్తే 5 అడిగట్ట. దుర్మార్గుల్ని మనం రాణిస్తే వాళ్ళు ఒకదాని తర్వాత అలా కోరికలు పెంచుకుపోతారు. అందుకే వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఎవడితో పడితే వాటి ఎక్కువ రాసుకు పూసుకు తిరగకూడదు. అడ్డమైన వాడిని ఇంటికి రమ్మండం, ప్రతివాడిని ఇంట్లో పడుకోమండం, వాడికి భోజనాలు వండి పెట్టడం, వాళ్ళతో నీచులతో సాంగత్యం, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన శరీరం తెలియకుండానే అధర్మంలోకి వెళ్ళిపోయి పాడైపోతాం. చివరికి కుటుంబం నాశనం అయిపోతుంది. అందుకే జ్ఞానులు తక్కువగా ఉంటారు స్నేహం, మిత స్నేహం చేస్తారు, మిత భాషణం చేస్తారు. జ్ఞానులకి తప్ప ఎవడికి పడితే వాడికి ఇంట్లోకి ఆస్కారం కల్పించరు రావడానికి. నీచాశ్రయాహ నశోభంతే. నీచులను ఆశ్రయించుకుంటే శోభించం మనం. నీచులకు ఆశ్రయం ఇచ్చినా, నీచులను ఆశ్రయించుకున్నా కూడా శోభించం. ఈ దుర్మార్గుడు 5వ స్థానం అడిగాడు ఇప్పుడు. అప్పుడు ఆయన ఏం చేశాట? జాతరూపం బంగారంలో ఉండు అన్నాడు. బంగారం అంటే ఏ బంగారంలో అని మళ్ళీ అనుమానం. ఈ మధ్యన కొంతమంది బంగారమే ఉండకూడదట ఇంట్లో అంటే, నీ ఇంట్లో అసలు ఇంక బంగారం లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు? బంగారంలోనే కలిపురుషుడు ఉంటే మీ ఆవిడ మెడలో మంగళసూత్రంలో బంగారం ఉంది, గొలుసులో బంగారం ఉంది. పాప చాలామంది మీ చేతులకు ఉంగరాలు ఉన్నాయి, ఏదో నాలాంటి అమాయకుడి చేతులకు ఉండవు. కానీ ఆ ఉంగరాల్లో బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. కాబట్టి బంగారంలో కాదు, అక్కడ బంగారం అధర్మ మార్గంలో సంపాదిస్తే అందులో ఉండడని అంతరార్థం. అది తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. శరీరం మీద ఎంతో కొంత బంగారం లేకుండా ఎవడూ ఉండకూడదు. మహానుభావులైన రాజులకి కిరీటాలు లేవా? పండితులకి గండపెండేరాలు లేవా? ఆ గండపెండేరంలో గండం ఉంటుందా? కాదు. అక్కడ అధర్మ మార్గములో సంపాదించిన బంగారం అనగా, ఓ దొంగడు బంగారం గొలుసు కొట్టేసి పట్టుకొచ్చాడు. అది దొంగతనం చేసి పట్టుకొచ్చిన గొలుసు కాబట్టి అందులో కలిపురుషుడు ఉంటాడు. మోసంతో ఆ బంగారం గొలుసును మనం కొన్నాం, ఆ దొంగ సొమ్మని తెలుసు. 1 లక్ష రూపాయల సరుకు ఓ 1000 రూపాయలకో 2000కో వాడు అమ్మేస్తాడు. ఆహా, దొరికేసిందని 2000 కొన్నామంటే ఆ బంగారంలో ఉంటాడు. దొంగతనంతో సంపాదించింది, మోసంతో సంపాదించింది, లేక ఇతరులను బుట్టలో వేసుకుని అన్యాయంగా సంపాదించింది, లేక 8 గ్రాముల బంగారం అని తూకంలో 6 గ్రాములే అమ్మేసి మిగతా 2 గ్రాములు మిగుల్చుకున్న బంగారం ఉంది. ఇలాంటి అధర్మ మార్గములో సంపాదించిన బంగారంలో మాత్రమే కలిపురుషుడు ఉంటాడు. హింసతో సంపాదించిన బంగారంలో కలిపురుషుడు ఉంటాడని అంతరార్థం అన్నమాట. అటువంటి దొంగ బంగారంలో ఉండు అన్నాడు. అప్పుడు ఏమైందనమాట, ఐదు స్థానాలు వరుసగా ద్యోతం, పానము, వేశ్యలు, హింస, బంగారంలో ఉండు అన్నాడు. అమూని పంచస్థాని, అమూని పంచస్థానాన్ని అధర్మ ప్రభవ కలిగి, ఈ ఐదు స్థానాలు కలిపురుషుడి స్థానాలు, ఇందులో నుంచే కలిపురుషుడు అధర్మాన్ని పుట్టిస్తాడు. అధర్మం పుట్టడానికి ఐదు స్థానాలు మూలం. ఇందులో ఏమేమి ఉంటాయి? తతోనృతం మదం కామం రజో వైరను చ పంచమం, తతోనృతం మదం కామం రజో వైరంచ పంచమం. ఈ ఐదు స్థానాల వల్ల ఇందాక చెప్పినట్టుగా జ్యోతం ఉంటే అక్కడ అనృతం అసత్యం ఉంటుంది, మద్యం ఉన్న చోట మదం ఉంటుంది, వేశ్యలున్న చోట కామం ఉంటుంది, హింస ఉన్న చోట రజోగుణం క్రోధము ఉంటుంది, ఇక దొంగ బంగారం ఉన్న చోట అనృతం వరసగా అసత్యం, మదం, కామం, రజోగుణము, ఈ నాలుగు గుణములతో కూడినటువంటి అతి భయంకరమైన వైరం వస్తుంది. అందుకే బంగారం పెంచుకుంటే వైరం పెరుగుతుంది. బంగారం గుట్లు గుట్లుగా పెరిగిపోతే తల్లికి, కూతురికి, కోడలకి, మొగుడికి, వాళ్ళందరికీ మధ్యలో తగాదాలు పెరిగిపోతాయి. చూడండి, విపరీతంగా బంగారం పెరిగితే ఏమవుతుందన్నమాట, మా అబ్బ బంగారం నాకే కావాలని కూతురు అడిగితే కాదు, అత్తగారి సొమ్ము మీద నాకే ఉంటుందని కోడలు అంటుంది. ఈ తల్లిదండ్రులు కూడా తెలివైన వాళ్ళు, ఏమీ తెలుసరనమాట, ఈ ఇల్లు ఇంకెంతని మా అబ్బాయికే అంటారు, మళ్ళీ మా కూతుళ్ళు ఉన్నారు కదండి అంటారు, మళ్ళీ బంగారం ఎవరికి ఇవ్వాలండి, నా బంగారం పెద్ద కూతురికి ఇవ్వాలా చిన్న కూతురికి ఇవ్వాలా, ఇద్దరు ఉంటే అదో సమస్య, మళ్ళీ ఒక్కళ్ళే ఉంటే ఒకళ్ళకే ఇవ్వాలా అని బెంగ, మళ్ళీ ఆ ఒక్కళ్ళే తప్ప వేరే సంతానం లేరనుకోండి, అప్పుడేమనిపిస్తుంది, అమ్మో చూస్తూ చూస్తూ బతికొండగా బంగారం ఇచ్చేయటమే బంగారం లాంటి బంగారం అంటారు. ఇక ఇక్కడి నుంచి బంగారంతో లేనిపోయిన వైరాలండి పుడతాయి. ఈ బంగారం అంతా, ఈ గందరగోళం అంతా ఎందుకు తగాదాననే కొంతమంది శుభ్రంగా ఇలాంటి పండితులకి దానం చేస్తారు. ఈ పండితులకి దానం చేస్తే వీళ్ళకి ఒక సమస్య వస్తుంది. మళ్ళీ ఇక్కడ వాళ్ళు భార్యలతో వచ్చారనుకోండి, ఏమండి ఆ ఉంగరం మీకు ఇచ్చారు కదా, ఆ ఉంగరం మీరేం చేసుకుంటారండి బంగారం లాంటి ఉంగరం అని ఆ పార్శ్వార్థి గారి భార్య ఆవిడ, మా కశ్యప్ గారి భార్య ఇక్కడ ఇలా అంటే మంచి వాళ్ళు వీళ్ళు అడగరు కానీ సహజంగా ఇదో మళ్ళీ వీళ్ళకే ఒక సమస్య. మొత్తం మీద బంగారం ఉంటే అక్కడ వైరం మొదలవుతుంది. అందుకని వైరంచ పంచమం, ఐదోది వైరం. ఇన్ని స్థానములు, ఈ ఐదు స్థానములు కలిపురుషుడికి కేటాయించాట. కలిపురుషుడు అందులో చేరిపోయాడు. ఇక అక్కడి నుంచి కలిపురుషుడు విజృంభించాడు. ఏం చేశాడో తెలుసుకోవాలిగా. రేపు మళ్ళీ మనం రెండో రోజు కార్యక్రమంలో ఆ విశేషాలు ముచ్చటించుకుంటాం.
సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనస చక్రధారి కౌస్తుభహారి, చక్రధారి పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి, సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనస.
మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా, స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా, శేషశాయిని మోక్ష ప్రదాయిని, శేషశాయిని మోక్ష ప్రదాయిని,
సన్నుతి చేయవే మనస
ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనస. ఆదిదేవుని
పాద సేవ
ఆదిదేవుని పాద సేవ
భవపయోధికి నావా
ఆదిదేవుని పాద సేవ
భవపయోధికి నావా పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవ గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని సన్నుతి చేయవే మనస ఆ పన్న శరణ్యుని హరిణి సన్నుతి చేయవే మనస చక్రధారి కౌస్తుభారి చక్రధారి కౌస్తుభారి పాపహారి కృష్ణ మురారి
పాపహారి కృష్ణ మురారి
సన్నుతి చేయవే మనసా
జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకు